ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ. నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శివాయ నమః శివాయ నమః, ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ నమః, ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ నమః, ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఈరోజు నా సభ నిండుగా ఉంది. ఈ గణపవరం గ్రామంలో ఈ కన్యకా పరమేశ్వరి వర్తక సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మూర్తిరాజు గారు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. అంటే ఈ కన్యకా పరమేశ్వరి సత్రకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇది వర్తక సంఘం వారు నిర్మించినటువంటిది. కేవలం వర్తకులకే కాకుండా ఈ సంఘం ద్వారా కొంత ఇక్కడ జన ఇక్కడ ప్రజానీకానికి కూడా జనసమూహానికి కొంత ఉపయోగపడుతోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రుద్రా సూర్యనారాయణరాజు గారు చాలా విశేషంగా ఈ సభను జయప్రదం చేయడానికి చాలా విశేషంగా కృషి చేశారు. సభను ఒక క్రమ పద్ధతిని అనుసరించి క్రమశిక్షణకు ఈ సభ నిర్వహించారు. ఎవరిని ఎప్పుడు గౌరవించారు, అందరికీ గౌరవ పురస్కారాలు చేశారు సూర్యనారాయణరాజు గారు. తర్వాత ఇక్కడ కాలకూరి సుబ్బారావు గారికి సన్మానం జరిగింది. అంటే అందరూ మనం మంచి పనులు చేయగలం, అందరూ ఎక్కడ చేయగలం? ఏలాది మందిలో కొద్ది మందే ధైర్యవంతులు ఉంటారు. ఇప్పుడు ఈ గ్రామంలో 10,000 మంది ఉన్నారనుకోండి, ధైర్యం గలవాడు 10 మంది కంటే ఉండరు. వేలాది మందిలో ఒకళ్ళు ఉంటారు ధైర్యం ఉన్నవాళ్ళు. ధైర్యం కూడా అదొక విభూతి, అదొక ఐశ్వర్యం, అది అందరికీ సాధ్యం కాదు. ఆ కరేజ్ కూడా అందరికీ సాధ్యం కాదు. వేలాది మందిలో చాలా కొద్ది మంది మాటికి ధైర్యవంతులు ఉంటారు. లక్షలాది మందిలో కొద్ది మంది మాటికి మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు. లక్షలాది మందిలో ఇతరులకు సహాయ సహకారం చేసేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు లక్షలాది మందిలో కొంతమంది మాత్రమే ఉంటారు. అలాగే కాలకూరి సుబ్బారావు గారి గురించి ఇక్కడ వారు చేసినటువంటి సేవలు, పూర్వం ఇక్కడ ఈ సంఘానికి వారు ప్రెసిడెంట్గా ఉండే, వారి బాధ్యతలు చక్కగా నిర్వర్తించారని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా, మనకు ముందు మాట్లాడినటువంటి భక్తులందరూ కూడా చాలా వివరించారు బాధ్యత. మనం అందరం మంచి పనులు చేయలేము, దానికి కూడా శక్తి ఉండాలి. శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి, ప్రొఫిషియన్సీ ఉండాలి. అందరి వల్ల కాదు. కానీ మన అందరం మంచి పనులు చేయలేకపోయినా ఆ మంచి పనులు చేసే వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే సరిపోదు. మనం అందరం చేయలేము, ఎవడ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో, వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే సరిపోతుంది. ఆ గౌరవించడం నేర్చుకోవడం కూడా మనకి ఇంకా చేత కాలేదు. అది పరిస్థితి. మనం మంచి పనులు చేసే వాళ్ళని మనం గౌరవిస్తామంటే, వారి పట్ల మనకు పూజ్యభావం ఉంటే, వారు చేసుకున్న పుణ్యంలో వారు చేసినటువంటి సత్కర్మలో కొంత భాగం, కొంత పుణ్యం భగవంతుని మనకు పంచిపెడతాడు. ఎవరైనా మంచి పని చేశారనుకోండి, మనం సంతోషిస్తామనుకోండి, చూసి కళ్ళతోటి చూసి చెవిడితోటి విని ఆనందిస్తామనుకోండి, ఆనందానికి కూడా భగవంతుడు వాడి పుణ్యంలో మనకు వాటా పంచి పెడతాడు. అంచేది ఇప్పుడు సుబ్బారావు గారు చేసినటువంటి వారు చేసిన మంచి పనుల గురించి చెప్పారు. వారు దీనికి ముందు ఈ వర్తక సంఘం, ఈ కన్యకా పరమేశ్వరి ఈ వర్తక సంఘానికి వారు ప్రెసిడెంట్గా ఉండటం, వారు చేసినటువంటి సేవలందరూ కూడా అందరూ గౌరవంగా చెప్పారు. ఆ వక్తలతో పాటు ఇంతకుముందు మంచోడు మాట్లాడేట పెద్దలు, ఇంకా సూనియాండి అధికారి ఇంకా పెద్దలు అందరూ మాట్లాడారు. వారితో పాటు ఆ కాళకూరి సుబ్బారావు గారికి వారు చేస్తున్నటువంటి వారు చేసినటువంటి సేవకి, వారి ఈ వర్తక సంఘం ద్వారా ఈ గణపడం గ్రామానికి పరిసరాల గ్రామాలకి ఉపయోగపడినందుకు వారందరితో పాటు మన సంతోషాన్ని కూడా వారికి వ్యక్తపరుస్తున్నాం. సుబ్బారావు గారికి ఈ సభాముఖంగా మన అందరి మీ తరఫున నా తరఫున మన కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాం. సభా మర్యాదను అనుసరించి వారికి మన కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం. సరే, మన ఆధ్యాత్మిక విషయానికి వస్తున్నాం. మనం ఎన్ని వందల సంవత్సరాల బతికినా రెండే పనులు చేస్తాం, ఇంకా అంతకంటే చేత కాదు చెయ్యటం. 500 సంవత్సరాలు బతికినా అంతే ప్రాణం పోస్తాడు అనుకోండి. 500 సంవత్సరాలు ఏ రెండు పనులు మూడు పనులు అంతకంటే చేత కాదు చేయటానికన్నా చేత కాదు మనకు చేయటానికి. ఒకటి దేహం ఒకటి ఉంది, శరీరం లేకపోతే సంసారం ఎవడకలేదు అంతే కదా. శరీరం ఉంటే సంసారం వచ్చింది, శరీరం లేని వాళ్ళకి ఎవరికే సంసారం ఉండదు. శరీరం వస్తేనే సంసారం వస్తుంది, శరీరం లేని వాళ్ళకి సంసారం ఉండదు. మనం ఈ శరీర అవసరాలు తీర్చుకోవటమే మన పని. ఇంకా జనరల్గా మనం చేసేది ఏంటంటే ఈ శరీర అవసరాలు దేహ అవసరాలు తీర్చుకోవటం, అదే జీవితం. మనకు సంబంధించినంత వరకు జీవితం ఏంటంటే ఈ దేహానికి ఏ అవసరాలు ఉంటాయి లేకపోతే కోరికలు ఉంటాయి అవి తీర్చుకోవటం భరించాలి. శ్మశానానికి వెళ్ళే వరకు ఇదే పని, 200 సంవత్సరాలు బతికినా ఇదే పని. సంసారం అంటే లేదు, ఈ సంసారం అంటే ఇవాళ చేసే పని రేపు చేసుకుంటాడు, రిప్యుటేషనే సంసారం. సంసారం అంటే ఏమి లేదు, రిప్యుటేషనే సంసారం. ఒకటి ఆ దేహ అవసరాలు, ఊరికే తన పొట్టకే పరిమితం ఏమంటాడు, ఆ పొట్టకు సంబంధించిన అవసరాలు తీర్చుకోవటం, ఆ దేహానికి సంబంధించిన కోరికలు నెరవేర్చుకోవటం, అది ఒక పని. 800 సంవత్సరాలు బతికిన అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎంతో కొంత అహంభావం లేకుండా మనిషి ఉండడం. నాకు ఎక్కువ ఉండొచ్చు, మీకు తక్కువ ఉండొచ్చు, అది వ్యక్తి భావన, అహంభావన. దేహాభిమానం లేకుండా ఎవరు ఉంటారు? ప్రతివాడికి ఎంతో కొంత దేహాభిమానం ఉంటుంది. ఆ దేహాభిమానం తగ్గించుకోవడానికి మనం ఏమైనా సాధన చేస్తున్నామంటే ఏమీ చేయట్లేదు. ఎంతకాలం అయితే మీకు 1000 కోట్లు డబ్బు ఉందా, మీకు దేహాభిమానం ఉన్నంతకాలం అశాంతి, దుఃఖం, నరకం కూడా వస్తుంది. ఎక్కడికెళ్ళినా నరకం కూడా వస్తుంది. ఒకవేళ మంచి పరిస్థితిలో మనం తీసుకెళ్లి కూర్చోబెట్టినా మనకు దేహాభిమానం ఎక్కువ ఉంటే అక్కడ నరకాన్ని మనమే సృష్టించుకుంటాం. ఒకవేళ భగవంతుడు మనల్ని పొరపాటున స్వర్గానికి పంపినా స్వర్గాన్ని నరకం చేసేస్తాం. ఆ స్వర్గాన్ని కూడా నరకం చేసేస్తాం. ఈ దేహాభిమానం అనేది, ఆ దేహాభిమానం ప్రతి మనిషిని పీడించేస్తుంది. ఇప్పుడు నేను ప్రతి వాడు నేను అంటాడు కదా, ఆ నేను ఈ దేహంతో తాదాప్యం పొంది ఉంటుంది. ఒకటేంటి, దేహం యొక్క అవసరాలని తీర్చుకోవటం, అది నేను చెప్పాను మీరు నమ్మొద్దు, మన అనుభవంలో ఉన్న విషయం. దేహానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవటం. రెండు, అహంభావన అంటే మనస్సు ఉంది కదా, దేహం లోపల ఏదో మనస్సు కూడా పెట్టాడు. ఇంత ఏదో చీమతలకైనా ఉంది, కొంతమందికి తిరిగిచేటలు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తిరిగిచేటలు తక్కువ ఉండొచ్చు, కొంతమందికి మేధస్సు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమంది మనస్సు బాగా ఇరుగ్గా ఉండొచ్చు, కొంతమందికి విశాలంగా ఉండొచ్చు. ఎంతో కొంత మనస్సు భగవంతుడు లోపల పెట్టాడు, దాని పీడ మనకు వదలటం కాదు. శరీరానికి వచ్చిన రోగాల కంటే మనస్సుకు వచ్చిన అశాంతే మనల్ని ఎక్కువ బాధిస్తుంది. మన శరీరానికి ఏదో రోగాలు వస్తాయి, రోగాలు వచ్చినప్పుడు బాధలు వస్తాయి, దానికంటే కూడా మనస్సుకు వచ్చిన అశాంతి ఎక్కువ బాధిస్తుంది. ఇప్పుడు ఈ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవటం, మాట్లాడితే మన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవటం, ఏదైనా మంచి పని చేస్తే ఈశ్వరార్పణంగా మనం చెయ్యం, అంటే మనం చేసే మంచి పని మన చిత్తశుద్ధి కోసం చెయ్యం, ఈశ్వరుడి దయ కోసం చెయ్యం. పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, సర్వేశ్వరుడు ఒకడున్నాడు, నారాయణుడు ఒకడున్నాడన్న జాసే లేదు మనకి. అంచేత మనం ఏం చేస్తామంటే మంచి పనులు చేసినా మన దేహాభిమానాన్ని పెంచుకోవడానికి ఐఎమ్ సోన్ సో, నేను పలానా వ్యక్తిని పలానా వ్యక్తి ఆ భావన పెంచుకోవడానికి, ఈ అహంభావాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఏ పని చేసినా చిత్తశుద్ధి కోసం చెయ్యం, పరమేశ్వరుడి ప్రీత్యర్థం చెయ్యం. మళ్ళీ మర్చిపోయి ఈ చిన్న మనస్సును మర్చిపోయి కేవలం సమాజానికి, ఈ మనస్సును సమాజానికి ఆహుతి చేయలేము. అంచేత మనం ఒక సమాజానికి ఏదైనా మంచి చేసినా అది మన వ్యక్తిభావాన్ని, అహంభావాన్ని, మనస్సుని పెంచుకోవడానికి చేస్తాం. నిజంగా మనం చేసేది నిష్కామకర్మ అయితే, నిజంగా మనం చేసేది స్వార్థం లేకుండా మనం పనిచేస్తుంటే, వ్యక్తిభావం లేకుండా పనిచేస్తుంటే, కర్మ ఫల కాంక్ష లేకుండా పనిచేస్తుంటే, అహంభావం నిజంగా మనం అలా చేస్తుంటే మన అహంభావం నశించాలి. కానీ మన అహంభావం నశించడం లేదు, ఆరోగ్యాన్ని పెరుగుతుంది. ఇప్పుడు మన పెద్దలు మాయని జయమించమని ఆచార్య శంకరాచార్యులు వారు అంటే, రామానుజులు అనంటే పెద్ద పెద్ద వాళ్ళ ఆచార్యులు పెద్దలు, మాయని జయించండి మాయని జయించండి అంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి పారిపోమని కాదు. ఈ ప్రపంచాన్ని ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి పంచిపోతారు, ఎక్కడికి వెళ్ళినా సమాజం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా రాగద్వేషాలు ఉంటాయి. సమాజంలో ఎక్కడైనా కేవలం ఒక మంచి ఉండదు, ఒక చెడ్డ ఉండదు, రెండు ఉంటాయి. మంచి ఎక్కువ ఉన్న కాలంలో అదేమో మంచి యుగం అంటాం, ఇక చెడ్డ ఎక్కువ ఉన్న కాలంలో కలియుగం అంటాం. అంటే కలహాల యుగం కలియుగం అని, అది యుగం పేరే కలహాల యుగం, కలహాల యుగమే కలియుగం అని. ఇంకా ఇది మంచి గుణం అనుకో, ఇది త్రేతాయుగం అనుకోండి, కృతయుగం ఉన్న అక్కడ మంచివాడు ఎక్కువ ఉండొచ్చు, చెడ్డవాడు తక్కువ ఉండొచ్చు. అసలు సమాజంలో చెడ్డతనం అంటూ లేకుండా సమాజం ఉండదు. చెడ్డవాళ్ళు కూడా అవసరం, ఎందుకంటే మంచివాళ్ళు ఉన్న మంచితనం పెంచడానికి చెడ్డవాళ్ళు లేకపోతే మంచివాళ్ళు మంచితనం పెరగదు, అలా ఉండిపోతారు. ఒక రావణాసురుడు లేకపోతే రాముడు గొప్పతనం మనకు తెలియదు, అలాగే ఒక దుర్యోధనం లేకపోతే ధర్మరాజు ఔన్నత్యం కూడా మనకు తెలియదు. ఈ సమాజంలో అది ఉంటుంది, ఇది ఉంటుంది. అంచేత మనం ఏమి చేయాలి? ఈ చిత్తశుద్ధి మనకు కావాలంటే ప్రతి మనిషికి ఒక దేహం ఉంటుంది, ఆ దేహం లోపల మనస్సు ఒకటి ఉంటుంది. అది అహంభావన అండి, వ్యక్తి భావన అండి, మనస్సు ఏదో ఉంటుంది, మనస్సు ఉంటుంది. ఆ మనస్సు ద్వారానే మన ఇంద్రియాలతోటి, మన కళ్ళతోటి, చెవులతోటి లోకాన్ని చూస్తుంది, మనస్సు ద్వారానే చూస్తున్నాం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, ఎక్కడికి పారిపోవద్దు, ఎక్కడికి పారిపోయినా నీకు సమాజం ఉంటుంది, ఎక్కడికి పారిపోతావు, ఎక్కడికి వెళ్ళినా నీ కూడా నీ మనస్సు వస్తుంది. అంచేత నీ మనస్సును బాగు చేసుకో, నీ మనస్సును శుద్ధి చేసుకో. ఈ యోగాలన్నీ అందుకే, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, యోగాలు ఎందుకంటే మనస్సు నియమించుకోవటానికి, మనస్సును నిగ్రహించుకోవటానికి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటానికి, ఆహార నియమం కలిగి ఉండటానికి. ఆహార నియమం లేకుండా చిత్తశుద్ధి రాదు. ఇంచదంటే మన శరీరము మన మనస్సు కూడా మనం తినే అన్నాన్ని బట్టి తయారవుతుంది. అంటే మైండ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫుడ్ అని. అంటే శరీరం ఒకటే కాదు, మనం తినే అన్నాన్ని బట్టి తయారయ్యే శరీరం ఒకటే కాదు, అన్నాన్ని బట్టి మన మైండ్ కూడా తయారవుతుంది. అంచేది నువ్వు మనస్సును, నీ మోక్షానికి మనస్సే కారణం, నీ బంధానికి మోక్షమే కారణం, నువ్వు స్వర్గానికి వెళ్ళినా నీ మనస్సే కారణం, నువ్వు నరకానికి వెళ్ళినా నీ మనస్సే కారణం. అంచేది అర్జునానికి ముందు నీ మనస్సును నువ్వు బాగు చేసుకుని, నీ మనస్సును నిగ్రహించుకుని, నీ మనస్సును నువ్వు నియమించుకుని, నువ్వు చెప్పినట్టుగా అంటే నువ్వు చెప్పినట్టుగా నీ మనస్సు నరక, నీ మనస్సు చెప్పినట్టుగా నువ్వు వినకూడదు. అంటే మన శాస్త్రం యొక్క ప్రమాణాన్ని అనుసరించి మన మనస్సు ఒక రకంగా చెప్పవచ్చు, శాస్త్రం ప్రమాణం ఒక రకంగా చెప్పవచ్చు. భగవద్గీతలో భగవంతుడు చెప్పింది ప్రమాణం, దాన్ని ఏమంటారు ప్రమాణం అంటారు. ఎంతైతే ప్రమాణం సత్యము కాబట్టి భగవంతుడు చెప్పింది ఏంటంటే దాని ప్రమాణము అంటారు. ప్రమాణం ఎందుకు వచ్చిందంటే అది సత్యము కాబట్టి ప్రమాణం, సత్యము కాబట్టి ప్రమాణం. అంచేత ఆ స్టాండర్డ్లో మన మనస్సు ఉంటుందా, మన జీవిత విధానం అలా ఉంటుందా, ఒకసారి అలా చూసుకుంటూ ఉండాలి, లో చూపుతో అలా చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటుంటే స్లోగా మనస్సు నశిస్తుంది. మన అందరికీ భయం ఏంటంటే మనస్సు నశిస్తే మనం నశిస్తాం. గాఢ నిద్రలో మనం అందరం ఉన్నాం, అక్కడ మనస్సు లేదు కానీ నశించలేదు మనం. గాఢ నిద్రలో డీప్ స్లీప్లో మనం అందరం ఉన్నాం, అక్కడ మనస్సు ఏం పని చేయటం లేదు, అలాగని మనం నశించలేదు. అక్కడ గాఢ నిద్రలో మనమే నశించలేము, ఉన్నాం కానీ మనస్సుతో సంబంధం లేకుండా ఉన్నాం, శరీరంతో సంబంధం లేకుండా ఉన్నాం, లోకంతో సంబంధం లేకుండా ఉన్నాం, చావు పుట్టుకులతో సంబంధం లేకుండా ఉన్నాం. అంచేది మనకి ఒకటి భగవంతుడు చెప్పింది ఏంటంటే నీ లోపల ఏదో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఒక సత్యం ఉంది. అది మనోదేహములకి అతీతంగా ఉంది, మనోదేహములకి అతీతంగా ఉంది. నీ మనస్సుని దేహాన్ని యోగాభ్యాసం ద్వారా, అది ఏ యోగమైనా అవచ్చు, భక్తో లేకపోతే జ్ఞానం మరొకటో మరొకటో. ఇప్పుడు చూడండి సినిమా తీసేటప్పుడు ఆ హీరోని హీరోయిన్ హీరో ఉంటాడు, ఆ లైట్ అంతా హీరో మీద ఫోకస్ చేస్తాడు. ఇప్పుడు చూడండి ఇందాక లైట్ అంతా సుబ్బారావు గారి మీద ఫోకస్ చేస్తాడు, కలెక్టర్ గారు కూర్చుందని చెప్పి కలెక్టర్ గారి మీద ఫోకస్ చేశాడు, అంటే ముఖం బాగా కనపడాలి. లైట్ అక్కడ ఫోకస్ చేస్తున్నారు కదా, సినిమా యాక్టర్ని ఆ సినిమాలో సరిగ్గా హీరో మీద ఫోకస్ చేస్తాడు, మొత్తం లైట్ అంతా ఫోకస్. ఆ బొమ్మ బాగా కనపడాలి, ఫేస్ బాగా కనపడాలి. అలాగే మనం ఏం చేయాలంటే మనకున్న ఎంతో కొంత తెలివితేటలు, మరీ తెలివైన వాళ్ళం కాకపోయినా కొంచెమైనా తెలివితేటలు ఉన్నాయి, ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ. మనకున్న వివేకం, మనకున్న తెలివితేటలతోటి మన బలహీనతల మీద ఫోకస్ చేయాలి. మనకేమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయనుకోండి, ఆ చెడ్డ అలవాట్ల మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, ఆ క్యాన్సర్ సబ్ మీరు లైట్లేసి చూస్తారు, ఎక్స్రే వేసి చూస్తాడు, లైట్లేసి ఏంటి అది ఎలా ఉంది, ఏ పరిణామంలో ఉంది, అది ఫస్ట్ స్టేజ్లో ఉందా సెకండ్ స్టేజ్లో ఉందా అని చూడటానికి చేస్తాడు. దాన్ని బాగా డీటెయిల్గా చూస్తాడు, లోతుకెళ్ళి చూస్తాడు, అది ఫస్ట్ స్టేజ్లో ఉందా సెకండ్ స్టేజ్లో ఉందా. కానీ మనం క్యూర్ చేయొచ్చు, ఇది క్యూరబుల్, ఈజిప్ట్ క్యూరబుల్, ఆ ఈజిప్ట్ నాటి క్యూరబుల్ అని దాన్ని ఫోకస్ చేస్తాడు. అలాగే మనకున్న తెలివితేటలతోటి మనం పెద్ద ఏదో ఐన్స్టీన్ అని తెలివితేటలు మనకు లేకపోయినా ఏదో కొద్దిపాటి తెలివితే ఒక పైస్ తెలివితేటలనే ఉన్నాయి. అని చెప్పి ఆ మనకున్న ఎంతో కొద్దిపాటి బుద్ధితోటి మనకున్న అలవాట్ల మీద, మనకున్నటువంటి వాసన మీద, మనకున్న సంస్కారం మీద ఫోకస్ చెయ్యాలి. ఫోకస్ చేస్తే దాని బలం ఎంత ఉంది, ఈ అలవాట్లు మనం ఎలా పీడించేస్తున్నాయి, అలవాట్లు ఇబ్బంది పీడించేస్తే. ఒకసారి ఈ అలవాట్లు ఉన్నాయనుకోండి మనకున్న డబ్బును కూడా గొల్ల చేసేస్తాయి. కొంతమందికి వాళ్ళు డబ్బే వాళ్ళని పాడు చేస్తూ ఉంటుంది, కొంతమంది లేనాలు డబ్బు ఎక్కువైతే కొంతమంది లేని అలవాట్లు తెచ్చుకుంటారు. తెలిసిన వారిని కూడా మీరు ఎవరన్నా అడుగుతూ ఉంటారు, నోటికి పక్షవాతం వస్తుంది. నీకు అర్థమవుతుంది అంటే ఈ అలవాట్లు డబ్బు కూడా మనిషికి లేని అలవాట్లు తెచ్చి పెడుతుంది. అంటే డబ్బు దానంతరది మంచిది కాదు. డబ్బు మనం చెప్పినట్టు వినాలి కానీ డబ్బు చెప్పినట్టు మనం వినకూడదు. నీకు అర్థమవుతుంది, మన చేతిలో ధనం ఉన్నప్పుడు మనం చెప్పినట్టు అది వినాలి కానీ అది మన నెత్తి మీద కూర్చోకూడదు, అది చెప్పినట్టు మనం వినకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, మనకు ఆత్మజ్ఞానం ఎందుకు కలగటం లేదంటే, మనకు శాంతి ఎవరిని అడిగినా మాకు శాంతి లేదు శాంతి లేదు అంటారు. 1000 కోట్ల ఉన్నోడికి శాంతి లేదు, అసలు డబ్బు లేనివాడికి శాంతి లేదు, 10 అంతస్తుల మేడలో ఉన్నోడికి శాంతి లేదు, టాటాగింట్లో ఉన్నోడికి శాంతి లేదు, పెంగటింట్లో ఉన్నోడికి శాంతి లేదు, 1000 ఎకరం పొలం ఉన్నోడికి శాంతి లేదు, అసలు ఏమి తాడి బొంగరం లేనివాడికి పైసా లేనివాడికి శాంతి లేదు. ఎవడు ఎవరు అడిగినా మాకు శాంతి లేదు అంటే శాంతి లేదు శాంతి లేదు. ఎవరిని అడిగినా సరే శాంతి లేదు శాంతి లేదు అని చెప్తారు. ఏంటంటే ఆ శాంతే మోక్షం, ఆ శాంతే భగవంతుడు, ఆ శాంతే భగవంతుడు, ఆ పరమశాంతి, శాశ్వతమైన శాంతి, ఆ ముగింపు లేని శాంతి. లౌకిక విషయాలతో సంబంధం కాదు, దేహంతో మనస్తోటి లౌకిక విషయాలతోటి లోకంతో సంబంధం లేని శాంతి, అది ముగింపు లేని శాంతి. ఆ శాంతినే మనం మోక్షం అని పిలుస్తున్నాం. ఆ శాంతినే మనం మోక్షం అని పిలుస్తున్నాం. మనం అందరం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే, మీరు చేస్తున్నారు నేను చేస్తున్నాను, మనం అందరం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే, ఈ అలవాట్లలోంచి బయటకు రావటానికి ప్రయత్నం చేయటం లేదు, తర్వాత అహంభావంలోంచి బయటకు రావటానికి ప్రయత్నం చేయటం లేదు. ఇంకోటి మనం ఎందుకు ప్రయత్నం చేయటం లేదంటే, మన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాం. ఏదైతే కృత్రిమ గౌరవ జీవితం అంతా కృత్రిమ గౌరవాల కోసం పాటు పడుతున్నాం. మీరు ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకోండి, కృత్రిమంగా వచ్చే గొప్పల కోసం, కృత్రిమంగా వచ్చే గౌరవాల కోసం ఇలా పాటు పడతా అంటే, నీ మనకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, నిర్వాణ సుఖం ఎలా కలుగుతుంది, బుద్ధిని పొందిన నిర్వాణ సుఖం ఎలాగొస్తుంది, అది యేసుక్రీస్తు చెప్పిన స్వర్గరాజ్యం ఎలాగొస్తుంది, మన హిందువులు చెప్పిన మోక్షం ఎలా వస్తుంది, ఏది రాదు మనకని చెప్పడం కోసం చూస్తున్నాను. ఏదైనా పని చేస్తే ఏదో గొప్పల కోసం చేయటం, ఏదో కృత్రిమ గౌరవాల కోసం చేయటం, ఫాల్స్ వాల్యూస్, ఆర్టిఫిషియల్ వాల్యూస్, వీటి కోసం మనం మాట్లాడి వీటి కోసం జీవిస్తంటే వాటి కోసం చనిపోతాంటే మనకు ఆత్మజ్ఞానం లేదు, దైవ సాక్షాత్కారం లేదు. ఏమండి తెలియదు. ఇంకోటి జన్మరాహిత్యం పునర్జన్మల్లోంచి విడుదల పొందలేదు. మనం లోకంలో ఉండగా లోకంలోని స్థితికి రావాలి. మనం నేర్చి లోకానికి పారిపోవటం కాదు, ఎక్కడ పారిపోతాము లోకాన్ని విడిచిపెట్టి? ఎక్కడికి వెళ్ళినా పంచిపోతాలు ఉంటాయి, సమాజం ఉంటుంది, ద్వంద్వాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, స్నేహితులు ఉంటారు, విరోధులు ఉంటారు. సమాజం ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఎక్కడికి సమాజాన్ని మాయలోంచి నువ్వు బయటికి రా అంటే, ఆచార్యులు వారు వాళ్ళు పెద్దలు చెప్పింది, నువ్వు మాయలోంచి బయటికి రా, అజ్ఞానంలోంచి బయటికి రా, అవిద్యలోంచి బయటికి రా, నీ దేహాభిమానంలోంచి బయటికి రా అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోమని అర్థం కాదని. భగవంతుడు నీ కేటాయించిన పని గొప్పలు లేకుండా ఏ పని అయితే భగవంతుడు నీ కేటాయించాడో ఆ పనిని నిర్మలంగా నిశ్చలంగా హృదయపూర్వకంగా చెప్తూ ఉంటారు. కృష్ణుడి గురించి కృష్ణుడు నోటి నిండా వెన్నపూస ఉంటుంది అట్ల, హృదయం నిండా ఆనందం ఉంటుంది అట్ల, మనం కూడా అలా ఉండాలి. శ్రీకృష్ణుడి గురించి ఏం చెప్తారంటే, పెద్దలు రేపు 4వ తేదీన వస్తుంది అష్టమి, కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, దేవాది దేవుడు, దేవతలకి దేవుడు, అందరికీ దేవుడే, అందరికీ దేవుడే. వాడు 4వ తారీఖున జన్మాష్టమి వస్తుంది, అదే గోకులాష్టమి. జన్మాష్టమి అంటేనే కృష్ణాష్టమి, వాడి నోటి నిండా వెన్నపూసు ఉంటుంది, హృదయం నిండా ఆనందం ఉంటుంది. అంటే మధురాధిపతికి అక్కడే ఉన్నాం, నోటి నిండా వెన్నపూసు అంటే నోటి నిండా తీగ ఉంటాడని. మనం నోరిప్పితే చేదు విషం తప్పించి అమృతం లేదు తీయదనం లేదు. మనం నోరు అసలు మెదపకూడదు, ఎక్కడికి వెళ్తే పడి ఉంటాం మంచిది అనిపిస్తుంది. మనం నోరి మెదిపితే, నోరి కదిపితే ఇతరులకు ఆనందం కలగాలి, శాంతి కలగాలి, సుఖం కలగాలి. మన మాట వల్ల వాళ్ళకి శాంతి కలగాలి, సుఖం కలగాలి, ఆనందం కలగాలి. మనం నోరిప్పితే ఎవరికి ప్రేమ నేర్పం, ద్వేషం నేర్పుతాం, అసూయ నేర్పుతాం. ఏం చేయదు, మన నోట్లోనది చేదు, మన నోట్లోనది విషం. కృష్ణుడి చేతిలో కృష్ణుడి నోట్లోనది వెన్నపూస మన హృదయం, వాడి హృదయంలోనది ఆనందం, మన హృదయంలోనది అశాంతి. ఇంకా మనం ఎందుకు పనికి వస్తాం? వాడి హృదయంలో ఆనందం ఉంది కాబట్టే లోకానికి ఆనందం పంచిపెట్టాడు. గోపికులు కృష్ణుని ప్రేమించారు, కృష్ణుని కూడా తిరిగారు. 16,000 గోపికులు అంటే దేహానికి సంబంధించినటువంటి కోరికలు కాదు, అది భౌతికమైన వాంఛలు కాదు, భౌతికమైన వాంఛలు కాదు. మామూలుగా కృష్ణుడు మామూలుగా జితేంద్రియుడు కాదు, మామూలుగా ఇంద్రియాలను జయించాడని అటువంటి వాడు అతి ఇంద్రియుడు. అది ఇంద్రియాలు ఆయనకు ఉన్నాయని సంగతి కూడా ఆయనకు తెలియదు. వాడు కృష్ణుడు, ఆయన దేవాది దేవుడు. కృష్ణుడంటే మామూలుగా ఏదో ఇంద్రియాలను నిగ్రహించారు, మితాహారం తీసుకున్నారు, వారి ఇంద్రియాలను నిగ్రహించారు, వారు బాగా వారి స్వాధీనుడు. అటువంటి దేవుడు కాదు ఆయన, అతీంద్రియుడు. అతీంద్రియుడు అంటే ఆయనకి ఇంద్రియాలు ఉన్నాయని సంగతి ఆయనకే తెలియదు. వాడు జితేంద్రుడు కాదు, మన పురాణాల్లో చెప్పినట్టు జితేంద్రుడు కాదు, అతీంద్రియుడు భగవంతుడు. భగవంతుడు ఏమంటే ఆయన రూపం మీద మనం గౌరవం లేదు, ఆయన నామం మీద మనం గౌరవం లేదు, ఆయన చెప్పిన మాట మీద గౌరవం లేదు. మహాత్మా గాంధీ గారు ఒకటి చెప్పారు, కృష్ణుడు భగవంతుడై ఈశ్వరుడై భగవద్గీత చెప్పారు. నాకు చిన్నప్పుడు తల్లి పోయింది, తల్లి పోయినా తల్లి లేని లోటు లేదు, ఆ భగవద్గీత నాకు తల్లి. నాగపూర్ దగ్గర సేవాగ్రామం ఒక ఆశ్రమం, నాగపూర్ దగ్గర సేవాగ్రామం ఒక ఆశ్రమం, ఆశ్రమంలోకి వెళ్ళాం చూశాం. గాంధీ గారు స్నానాల గది, బాత్రూము, టాయిలెట్, బాత్రూములోనే భగవద్గీత కూడా పెట్టుకున్నారు టేబుల్ మీద. నేను అడిగాను అక్కడ వాడిని వర్కర్స్, ఏంటండి అందరూ పూజ గదిలో భగవద్గీత పెట్టుకుంటారా, ఈయేమో బాత్రూములో భగవద్గీత పెట్టుకున్నారంటే ఆయన టాయిలెట్స్, ఆయన కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానం అయిపోయాక ఈ భగవద్గీత చదువుకుంటేనే కానీ బయటికి రారు, అది బయటకు వస్తే జనాలు వచ్చి చుట్టేస్తారు కదా, అయితే ఈ అధ్యయనం చెడిపోతుంది. ధ్యేయం గీతా నామ సహస్రం జానం శ్రీపతి రూపం. గీతను అధ్యయనం చెయ్యి, భగవంతుడి నామాలు విష్ణు సహస్రనామాలు పారాయణం చెయ్యి, భగవంతుడి రూపం ధ్యానం చెయ్యి, భగవంతుడి నోటి నిండా భగవంతుడి నామాన్ని స్మరించు. గేయం గీత నామ సహస్రం జానం శ్రీపతి రూపం. అంటే గాంధీ గారు ఏంటి, అది అధ్యయనం చేస్తేనే కానీ బయటకు వచ్చి బాత్రూములో భగవద్గీత అనుకో అక్కర్లేదు. ఏం చేద్దంటే ఆయన ఒకటి చెప్పారు, నాకు శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు. ఉదాహరణకు అనుకోండి, గురికి ఉదాహరణ చెప్పి, మహాత్మా గాంధీ గారు చాలా గొప్పవారని మనం చెప్పుకుంటున్నాం, జాతి పితని చెప్పుకుంటున్నాం, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అది చెప్పుకుంటున్నాం. ఊరిక అనుకోండి, అర్థం చేసుకోవడానికి చెప్తున్నారు. ఆయన శాంతిగా లేరనుకోండి, గాంధీ గారు జీవించినప్పుడు కానీ అనుకోండి, మరణానంతర జీవితంలో కానీ ఆయన శాంతిగా లేరనుకోండి, అనుకోని ఊరిక ఉదాహరణకు అనుకోండి, ఆయన సుఖంగా లేరనుకోండి, ఆయన ఆనందంగా లేరనుకోండి, మహాత్మా గాంధీ చాలా గొప్పవాడని పుస్తకాల్లో రాసిన, రోడ్డుల నిండా విగ్రహాలు పెడుతున్నా, ఏమీ ప్రయోజనము లేదు. ఈ బొమ్మలు ఆయనకి ఎందుకు, ఆయనకి సుఖం లేనప్పుడు, ఆయన శాంతి లేనప్పుడు ఈ బొమ్మలు ఆయనకి ఎందుకు, పిల్లలు చదువుకునే పాఠాల పుస్తకాలు జాతి పిత గాంధీజీని రాయటం ఎందుకు, వీటిలో ఆయనకి శాంతి లేనప్పుడు, ఆయన సుఖం లేనప్పుడు, ఆయనకు ఆనందం లేనప్పుడు, ఆయనకి మోక్షం లేనప్పుడు ఈ ఊరేగింపుడు వల్ల ఆయన ఏమి సుఖపడ్డాడు. ఇటువంటి కృత్రిమ గౌరవాలు కూడా ఆయన ఆశించలేదు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పి మూర్తిరాజు గారు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని అనుకోండి, ఉరికి మూర్తిరాజు గారు పూర్తిగా నోటుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంటే అనుకోని, ఈ మాట ఆయనకి ప్రయోజనం ఏంటి? మూర్తిరాజు గారు ఈ మాట వల్ల ఏమైనా సుఖపడతారా? సుఖపడరు. ఇదే అంతే గాంధీ గారి విషయం అంటే అదే చెప్తున్నాను. అంచేది మనం ఏం చేయాలంటే శాంతి లేని జీవితం, శాంతి లేకుండా సుఖం రాదు, శాంతి లేకుండా సుఖం రాదు. ఇంతకీ మనం నోడు చోట మాట్లాడినాం, చేతితోట పని చేసినా మనకు వచ్చే ఆలోచన విషయంలో నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అద్వైతం అంటే ఏమి లేదు. నన్ను నేను ప్రేమించుకుంటున్నానా ద్వేషించుకుంటున్నానా? ఏమండి, ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటున్నావా ద్వేషించుకుంటున్నావా? మనం మనం ప్రేమించుకుంటున్నాం, మనల్ని మనం ఎవరిని ద్వేషించుకో, మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, మనం మనం ఎవరిని ద్వేషించుకో, ఇతరులు ద్వేషిస్తారు. మిమ్మల్ని ఏమో నేను ద్వేషిస్తాను, నన్ను మీరు ద్వేషిస్తారు. మిమ్మల్ని మీరు బాగానే ప్రేమించుకుంటారు, నన్ను నేను బాగానే ప్రేమించుకుంటున్నాను. ఏమీ లేదు అద్వైతం అంటే, నన్ను నేను ఎంత ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను చూసి ఎంత ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని అంత ప్రేమించగలిగితే, మిమ్మల్ని చూసి అంత ఇష్టపడతా అంటే అదే ద్వైతం లేని స్థితి, అదే అద్వైతం. ఆనందం అక్కడి నుంచి వస్తాను. ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే నన్ను నేను ఎలా ప్రేమించుకోగలుగుతున్నాను, అలా నేను మిమ్మల్ని ప్రేమించుకోగలిగితే నన్ను నేను ద్వేషించుకోను కదా, అలాగే మిమ్మల్ని కూడా ద్వేషించకుండా అలా ఉండగలిగితే అది అప్పుడు అద్వైత అనుభవం కలుగుతుంది, ఆనంద స్థితి కలుగుతుంది. ఆనంద స్థితి కలిగితే మనకి ఈ ప్రపంచం మనకు నిజమైందా ఈ స్వతంత్రమైంది. భగవంతుడు చెప్పాడు కదా, అందరి హృదయాల్లో నేను చైతన్యముగా ఉన్నాను. అందరి హృదయంలో ఒక నిజం ఉంది, మీ అందరి హృదయాల్లో ఉన్నాను. నారాయణుడు చెప్పాడు, ఎలాజ్ ఇంకోటి మీ అందరి హృదయంలో మీ ప్రాణానికి ప్రాణంగా అంతరాత్మగా ఉన్నాను, మీ ఆత్మకి ఆత్మగా అందరి హృదయంలో మీకు చైతన్యంగా ఆత్మగా మీ హృదయంలో ఏదో ఉంది, ఏదో ఉంది, ఒక హృదయంలో సత్యం ఉంది, ఆ సత్యమే నారాయణుడు. హృదయంలో అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు, అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు. ఈ జీవకోటికి ఆది నేను, ఈ జీవకోటికి మధ్య నేను, ఈ జీవకోటికి అంతము నేను, ఈ జీవకోటి నాలోంచే వస్తాను, నాలోనే ఉంటాను, నాలోనే లయం అవుతాను. అంటే ఈ జీవకోటి అంతా కూడా నాలో నా మీద బేస్ అయ్యి ఉంది, నా మీద బేస్ అయ్యి ఉంది. మీ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఎప్పుడు ఏ తలంపు రావాలో ఆ తలంపు నేను ఆపరేట్ చేస్తే వస్తాను. ఇప్పుడు చూడండి, ప్రతివాడి దేహం కూడా ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది, ప్రతివాడి దేహం కూడా వాడి ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. ఆ ప్రారంభాన్ని బట్టి నడిపించేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని కాదు, ప్రభువు, యజమాని, సృష్టికర్త. అంటే మన అందరికీ భర్త వాడు, వాడు అక్కడ ఈశ్వరుడు అంటే లోకాన్ని పాలించేవాడు, లోకాన్ని పాలించేవాడు. అసలు ఈశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, వాడిని శరణాగతి చేస్తేనే కానీ మనకి శాంతి రాదనే విషయం బుద్ధి కూడా మనకు లేదు. సాధన వదిలేయండి, సాధన మాట వదిలేయండి, అసలు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. సత్యం అనేది ఒకటి ఉంది, సత్యం అనేది ఒకటి ఉంది. అది ఈ సృష్టి లేనప్పుడు ఉంది, సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లయం అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఆ సత్యం ఎప్పుడు ఉంటుంది. అర్జునా, నువ్వు ఎవరిని నాశనం చేస్తావు? ఆ భీష్ముడి దేహాన్ని నాశనం చేస్తే ద్రోణుడు, సత్యాన్ని ఎవడో నాశనం చేయలేడు. సత్యము తెలియకుండా ఎవడికి సాక్షాత్కారం రాదు, దైవ సాక్షాత్కారం రాదు, సత్య సాక్షాత్కారం రాదు. సత్యము తెలియకుండా వాడికి సుఖం తెలియదు, శాంతి తెలియదు, ఆనందం తెలియదు, ఆనందానుభవం కలగదు వాడు. మన వేదంలో ఒక మాట ఉంది, ఒక మనిషి నీకు వేరుగా కనిపిస్తున్నంత కాలం, వాడు నీకు వేరుగా కనిపిస్తున్నంత కాలం వాడిని చూసి నీకు భయం, నిన్ను చూస్తే వాడికి భయం. ఈ మాట ఎదురువేదం బాబు. నువ్వు ఒక మనిషి నీకు వెంట భిన్నంగా చూస్తున్నావు అనుకో, వాడిని చూస్తే నీకు భయం, నిన్ను చూస్తే వాడికి భయం. ఈ భయం అంతా కోరిక ఒకటి, భయం ఒకటి, అశాంతి ఒకటి, ఇదంతా ద్వైతంలోంచి వస్తాయి. నువ్వు వేరు వాడి వేరు అనేటువంటి భేదభావంలోంచే ఆ దొంగంతా మనకు కనపడదు. ఆ దూరం అంతా మనకు ఏం కనిపిస్తుంది? ఆ పైభాగం కనిపిస్తా ఉంటుంది. అదే మరి ఆ కనిపించిందే దూరం కాదు, ఇంకా లోపల చాలా ఉంది, నీటి లోపల అది మనకు కనపడదు. మన మనసు పైభాగం కనిపిస్తుంది, మనకి లోపల భాగం చాలా గొడవలు ఉన్నాయి మనకు కనిపించటం. ఆ పైభాగం మనం చూసేదో మంచివాడో ఏ చెడ్డవాడిని అప్పుడే మనం మన గురించి మనం తీర్పులు చెప్పేసుకుంటుంటాం. మీకు అర్థమవుతుందే? ఆ చెడులో ఉన్నటువంటి ఆ దూరం పైభాగమే కనిపిస్తుంది, కానీ ఇంత బాగున్నది పైభాగమే కనిపిస్తుంది. అలాగే మన మనస్సు కూడా, మన మనస్సు యొక్క పైభాగం మనకు కనిపిస్తానంటుంది, కానీ చాలా లోతుకుంటుంది అది. ఆ లోతుది మనకు కనపడదు. లోపలికి ఏ వాసనలు ఉన్నాయో, ఏ టెండెన్సీస్ ఉన్నాయో కనపడవు. ఇప్పుడు కోట, ఒక కోటను పట్టుకుందాం అనుకుంటాం మనం, ఒక కోటను వెళ్ళి జయించాలనుకోండి మన కోటను, ఆ గేటు దగ్గర ఎవరైనా వాళ్ళని కాపడా ఉంటారు. ఆమె చంపేస్తే కోట మనకు విషయం అవ్వదు. ఇంకా లోపల సైన్యం వస్తూ ఉంటుంది. లోపల ఇంకా రాజుగారు ఎక్కడో లోపల ఉంటారు, ఈ సైన్యం వస్తూ ఉంటుంది. చాలా జవాన్లు వస్తారు, తుపాకులు పిచ్చుకుని వస్తారు. ఏదో గేటు దగ్గర చంపేస్తే కోట మన వశంలోకి రాదు. వాళ్ళందరినీ చంపేసి రాజుగారిని కూడా చంపేస్తే కానీ ఆ కోట మనకు అవసరం లేదు. కాదు, మన మనసు కూడా అటువంటిది. మన పైన ఏదో కోరికలు ఉంటాయి, ఈ కోరిక ఏదో మన పెద్ద గొడవ లేదు, ఈ వాసనలన్నీ పోగొట్టేసుకుని అంటే ఆ వాసన పోయింది, ఇంకా లోపల వాసనలు వస్తాయి. అది పోయాక ఇంకా వాసన వస్తాయి. మీకు వస్తుంది? ఆ లోపల ఉన్న మాలిన్యం, లోపల ఉన్న మురికి, లోపల ఉన్న వెలితి, లోపల ఉన్న రోత అంత పైకి వస్తూ ఉంటుంది. ఎప్పుడు? నువ్వు సాధన చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు. అంటే మన మనస్సు పైభాగం మనకు కనిపిస్తుంది, కానీ లోపల భాగం ఇంకా చాలా గొడవలు ఉన్నాయి, చాలా కుట్రలు ఉంటాయి మన మనస్సులోనే. లోపల చాలా కుట్రలు ఉంటాయి. అదే జూలియస్ సీజర్ డ్రామాలో సీజరు తన తర్వాత ప్రధానమంత్రి పదవి ఒకరికి ఇస్తా అన్నాడు. ఎవడికి? వీడు ఎవడికి? వాడికి ఇస్తానాడు జూలియస్ సీజర్కి. జూలియస్ సీజర్ ఇస్తానాడు వాడికి. వాడికి ఇస్తాడు, పేరు నాకు గుర్తురావటం లేదు. ఏంటండి, ఎవడు? ఎవరైనా పర్లేదు. అప్పుడు అతని ఎంపీ, అప్పుడు ఎటర్నీలో బ్రోటస్ట్, అతని ఎంపీ అప్పుడు. అప్పుడు ఎంపీ అయితే తర్వాత వీడి తర్వాత తన ప్రధానమంత్రి ఇద్దాం అనుకున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. కానీ చెప్పుడు మాట లేని కుట్రలో పడిపోయాడు. స్నేహాలు చాలా ప్రమాదం. కొన్ని కొన్ని స్నేహాలు డైరెక్ట్ గా మన నరకాన్ని తీసిపోతాయి. మనం బతికొండగా నరకం అనిపించే మరణానంతరం నరకం, బతికొండగా నరకం. కానీ జూనియర్ సోదరు హృదయంలో అర్థం చేసుకోలేకపోయాడు. బ్రోటర్స్ అర్థం చేసుకుని కుట్రదారులు స్నేహంలో పడి ఆ యూరియస్ ఏదైనా చంపినప్పుడు ఆఖరిని ఇతను పొడుస్తాడు. ముందు నలుగైదు నలుగైదు సార్ బోటస్ పొడుస్తాడు. పొడిస్తే అప్పుడు సీజర్ ఆ పొడుతాడు, చచ్చిపోతాడు. అప్పుడు ఏమంటాడంటే, నువ్వంటే నాకు బాగా ఇష్టం, నా తర్వాత ప్రధానమంత్రి నీకు ఇద్దాం అనుకున్నాను, నువ్వే నన్ను పొడిచి చంపుతున్నావు, మిగతా పోట్లు నాకంత బాధగా లేవు, నువ్వంటే నాకు బాగా ఇష్టం, నువ్వంటే నాకు ప్రీతిగా ఉంది, నువ్వు లైఫ్ లాంగ్ నాకు ఫ్రెండ్ అవు, నువ్వు నాకు అనుచరుడు, తర్వాత నా హృదయంలో ఉన్నవాడు నువ్వు. అయితే నువ్వు నాకు పొడిస్తా అంటే ఈ బాధ ఎక్కువ నాకు, ఈ బాధ నాకు ఎక్కువగా ఉంది, మిగతా వాడు పొడిచినంత బాధ లేదు. యు బ్రోటస్, యూ టూ బ్రోటస్, నువ్వు కూడా ఈ పాడు స్నేహాలు చెప్పి పాడు స్నేహాలు పెట్టి పాడైపోయావు బ్రోటస్. నా ప్రాణం పోయేందుకు నేను బాధపడటం లేదు, నువ్వు ఈ పాడు స్నేహాలు చెప్పి పోయి పాడైపోయావు బ్రోటస్. యూ బ్రోటస్, నువ్వు కూడా, నువ్వు మంచివాడే ఇప్పుడు పాడైపోయావు స్నేహ, అదేనా సహవాస దోషం. యూ టూ బ్రోటస్ అంటూ తన ప్రాణం విడిచిపెట్టాడు సీదర్. అంటే సహవాస దోషం ఎంత ప్రమాదమో అప్పుడు సీదర్ చెప్పాడు. అంటే నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హృదయంలో అంతర్యామి ఒకడున్నాడు, హృదయంలో అంతర్యామి ఉన్నాడు. వాడు మన మనస్సును జయించేసాం, మన మనస్సును జయించేసాం అనుకుంటాం. వాడు కొన్ని కొన్ని కోరికలు జయించాక లోపల మనకు తెలియకుండా కొన్ని కోరికలు ఉంటాయి, వాటిని బయటికి పంపిస్తాడు, తెలియకుండా ఇంకోటి పంపిస్తా ఉంటారు. కొంతమంది మీరు జున్ను తినమంటారు, జున్ను ఎదురుకుండా పెడితే తినేస్తే తినేస్తారు. మాకు అధికారం అక్కర్లేదు అంటారు కొంతమంది, సరిగ్గా అధికారం మన చేతికి ఇస్తే పుచ్చుకుంటారు. అయితే వాళ్ళకి తెలియదు లోపల, వాళ్ళు మంచివాడు అసలు లోపల వాడికి ఏ కోరికలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. అంచేత కాళిదాస ఏం చెప్పాడంటే, రఘువంశంలో కాళిదాస ఏం చెప్పాడంటే, నీకు నీ ఇంద్రియాలకి ఎన్ని ఆకర్షణలు కావాలో అన్ని ఆకర్షణలు నీ ఎదురుగుండా ఉండాలి. మొత్తం నీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలకు సంబంధించిన ఆకర్షణని నీ ఎదురుగుండా ఉండాలి. ఒక్క ఆకర్షణ కూడా నీ ఇంద్రియాన్ని ఆకర్షించకూడదు. అప్పుడు నువ్వు ఇంద్రియాలను జయించినట్టు అందరం ద్రాక్షపళ్ళు పుల్లనని ఇటువంటి వేదాంత మాటలు కాదని కాళిదాస్ కాళి రఘువంశంలో చెప్పాడు. నీకు ద్రాక్షపళ్ళు అందటం లేదని పుల్లగా అంటే అది కాదు, అన్ని అన్ని భోగాలు నీకు అందుబాటులో ఉండాలి. కాళిదాస్ చెప్పింది ఏంటంటే, నీకు అన్ని భోగాలు అందుబాటులో ఉండాలి. ఒక్కదాని మీద కూడా, దేని మీద నీ ఒక్క ఇంద్రియం కూడా నీకు మనసుకి చాపలం కలగకూడదు, వాటి పాటి ఇంద్రియాలకి ఆకర్షణ కలగకూడదు. అప్పుడు నువ్వు జయించినట్టు కానీ భోగ వస్తువులు ఎదురుగుండా లేకుండా మరి ఎప్పుడైనా భోగ వస్తువు వస్తే ఎంజాయ్ చేద్దామనే తలంపు నీకుంటే అది మళ్ళీ ఎప్పటికైనా ప్రమాదం, దాన్ని ఎప్పటికైనా నువ్వు ఓవర్కమ్ చేయవలసిందే. అంచేది మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇంతకీ సాధనా బలం ఏంటంటే, మన మనస్సుని ఖాళీగా ఉంచకూడదు. ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. గాంధీ గారు చూడండి, హే రామ్ హే రామ్ హే రామ్ అంటే మనం చనిపోయేటప్పుడు మనకి ఇష్టమైన తలంపు ఏది ఉంటే అదే వస్తున్నారు. మన ప్రాణం శరీరంలోంచి ప్రాణం బయటికి వెళ్ళినప్పుడు మనకు చాలా తలంపులు ఉండొచ్చు, కానీ మనకి ఏదైతే ఇష్టమో ఆ బాగా ఏదైతే స్వీట్గా ఉందో ఆ తలంపే ప్రాణం పోయినప్పుడు బయటకు వస్తున్నారు. గాంధీ గారిని పేల్చి చంపినప్పుడు హే రామ్ హే రామ్ హే రామ్ అనే రామనామే వచ్చింది. ఇంచేతంటే హృదయం నిండా ఉన్నది రాముడు. అదే ఇందిరా గాంధీని చంపినప్పుడు విరికి ఆకలేసింది ఆవిడ, రామాలోది కృష్ణాలోది విరికి ఆకలేసింది. అంటే మరణ భయం వచ్చి వెరికి ఆకలేసింది. గాంధీ గారి వెరికి ఆకలేయలేదు, ఎవరైనా చంపేస్తున్నారు రక్షించండి అనలేదు. ఏ రామ్ ఏ రామ్ అని రెండు సార్లు అన్నాడు, మూడోసారి శరీరం పడిపోయింది. అంటే గాంధీ గారికే కాదు మనకు కూడా ప్రయాణ టైంలో, ఇప్పుడు ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి, మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి, నాలుగు కూరలు పెట్టి అన్నం పెట్టారనుకోండి, వాళ్ళకు నాలుగు కూరలు వేసి అన్నం పెట్టారనుకోండి, మన చెయ్యి ఏం చేస్తుందంటే ఏదైతే బాగా ఇష్టమో ఆ కూర మీద చెయ్యి వెళ్ళి పడిపోతుంది. మిగతా మూడు కూరలు తినమనక తింటే తింటామైతే వదిలేస్తాం. ముందు మెకానికల్గా ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే నీకు ఏ కూర అయితే బాగా ఇష్టమో ఆ కూర మీద వెళ్ళి నీ చెయ్యి పడిపోతుంది. అలాగే మన ప్రయాణం పోయేటప్పుడు కూడా ఏ తరంపు అయితే మనకి ఇష్టమో అనుకున్నది రాదు. మనం ప్రాణం పోయేటప్పుడు అనుకున్నది రాదు, ఉన్నది వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాణం పోయేటప్పుడు మనం అనుకున్నది ఏమి రాదు ఎక్కడికి మన మనస్సులోకి, అనుకున్నది ఉన్నది ఉన్నది వస్తుంది కానీ అనుకున్నది రాదు. ఏదై ఆ చివరి తరంపుని బట్టి మనకు పునర్జన్మ నిర్ణయింపబడుతుంది. ఆ చివరి తలంపుని బట్టి మన పునర్జన్మ రాబోయే జన్మ నిర్ణయం. ఎవరైనా ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏలూరు నుంచి ఆడికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో ఏ ప్లేస్ ఇవ్వాలో నిర్ధారణ చేసి ఎక్కడి నుంచి కదిపిస్తారు. మనకి ఈ ముక్కులో గాలి బయటికి లాగేసినప్పుడే వీడిని మళ్ళీ ఏ శరీరంలో పెట్టాలి? మనకి పుట్టడం మన ఇష్టం కాదు, చచ్చిపోవడం ఇష్టం కాదు. చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడో పుట్టాలి, గణపూర్ణంలో పుట్టాలి, రామేశ్వరంలో పుట్టాలి, మన ఇష్టం కాదు. మనం స్వతంత్రం కాదు, మనం మన ఇష్టం కాదు, మనం స్వతంత్రం కాదు. ఎక్కడికి ఇసిరేస్తాడో మనకు తెలియదు, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఎక్కడికి ఇస్తాడో ఇసిరేస్తాడో తెలియదు. చచ్చిపోవడం మనకి ఇష్టం కాదు, పుట్టడం మన ఇష్టం కాదు. కదా చివరి తలంపుని బట్టి మనం ఏ లోకంలోకి వెళ్ళాలి, వెంటనే దేహం ఇవ్వాలి, అది వీళ్ళు ఏదైనా లోకాలను పంపాలి అక్కడ అనుభవాలు పొందటానికి అని. మరి ఇప్పుడు ఏ కుటుంబంలో ఏ దేహం వాడికి ఇవ్వాలో అది ఇస్తే ఏమి ఈ ప్రాణం పోయినప్పుడే నిర్ణయించి ఆ తల్లిదండ్రులు తినే ఆహారంలో ఈ జీవుణ్ణి ప్రవేశపెడతాడు. అంటే ప్రాణం పోయినప్పుడే, ఆ శరీరం పోయినప్పుడే వీడు మళ్ళీ ఏ దేహంలోకి ఎన్ని పంపాలో నిర్ణయించిన తర్వాత ఈ ప్రాణం బయటకు లాగుతాడు. అప్పుడు మన శరీరం క్షవం అవుతుంది. అందుచేత నువ్వు నీ దేహం ఎన్నో ఎన్నో జన్మల్లో ఎంతో కొంత పుణ్యం చేస్తేనే కానీ మనకి ఈ మానవ దేహం రాలేదు. అందుచేత ఈ మానవ దేహాన్ని లోపలేదో ఉంది, సత్యం ఉంది అని చెబుతున్నాడు భగవంతుడు. ఆయన ప్రమాణ వాక్యం, మనం నమ్మాలి అని చెప్తున్నాడు నారాయణుడు చెప్తున్నాడు. అది మనం నమ్మాలి. ఒక పెద్ద మనిషి అబద్ధం చెప్పడు, దేవుడు ఎందుకు అబద్ధం చెప్తాడు? మామూలుగా జంతుడి మీదనే అసత్యం చెప్పడు, దేవుడు చెప్పవలసిన పని లేదు. ఆయనకి మన నోట్లు అక్కర్లేదు, ఓట్లు అక్కర్లేదు. భగవంతుడికి మన నోట్లు అక్కర్లేదు, ఓట్లు అక్క అంతా ఆయనే. అంతా ఆయనప్పుడు ఇంకా ఆయనకేం కావాలి? అంతా ఆయనే. అంతా ఆయన అయినప్పుడు ఆయనకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అంతా తానే అయినప్పుడు వాడికేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అందుచేత వాడు భగవంతుడు ఎప్పుడు చెప్పినా లై చెప్పవలసిన పని లేదు మనకి. ఏం చెప్పి మన దగ్గర కోరిక, మన దగ్గర నుంచి వాంఛించేది ఏం లేదు, మన దగ్గర నుంచి కోరేది ఏమి లేదు. ఆయనకి భగవంతుడికి నెరవేరవలసిన కోరికలు అంటూ లేవు. అందుకే ఆయన దేవుడు. ఎవడు దేవుడు అంటే ఎవరికైతే నెరవేరవలసిన కోరికలంటూ ఏది ఉండవో వాడినే మనం దేవుడితో సమానమని పిలుస్తాం. వాడికి నెరవేరవలసిన కోరికలంటూ ఉండవు, వాడినే మనం దేవుడితో సమానమని పిలుస్తాం. అని చెప్పి మనం ఏం చేయాలి? మనకి తెలియని విషయం వదిలేయండి. మనకి తెలియని విషయం వదిలేయండి. మనసు తెలుస్తాం, దేహం తెలుస్తాం. ఈ రెండాటిని మనం నియమించుకోవాలి. శరీరంతో ఏదైనా చేస్తే కొన్ని మంచి పనులు చేస్తూ ఉండాలి. అదేనా ఈశ్వర ప్రీత్య. తాం తాం కోసం కాదు, అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, పబ్లిసిటీ కోసం కాదు. నువ్వు నిర్మలంగా చేస్తే మొత్తం సమాజానంతా ఉద్ధరించే యొక్క ఇట్ ఈజ్ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ వన్ మ్యాన్. నువ్వు శాంతిగా చేస్తే, నువ్వు సుఖంగా చేస్తే, నువ్వు చనిపోయే లోపల ఒక్కడికి సహాయ సహకారాన్ని అందించినా సరిపోదు. అది చేసి పని నేర్పు ఒక్కడికి. ఇట్ ఈజ్ గ్లోరియస్ ఈవెంట్ హెల్ప్ వన్ మ్యాన్. ఇప్పుడు మన దగ్గర పెద్ద రోగం ఎక్కడుందంటే, నా శరీరానికి రోగం వస్తే నేను వైద్యం చేయించుకుంటాను. ఇదే పుండంతా మనం పాడైపోయి పుండంతా ఇక్కడ ఉంది. ఇది ఒకటే అర్థం చేసుకోండి. నేను వైద్యం చేయించుకుని సేవ చేశాను అనుకోను. సేవ చేశాను, ప్రజాసేవ చేశాను అనుకోను. నా శరీరానికి రోగం వస్తే వైద్యం చేయించుకుని ప్రజాసేవ చేశాను అనుకోను. మీ శరీరానికి నేను, మీ శరీరానికి రోగం వచ్చింది అనుకోండి, ఈ శరీరానికి రోగమయ్యే ఖర్చులకి నేను పెట్టుకున్నాను అనుకోండి, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ ప్రజాసేవ. అదొక పెద్ద మాయ. మరి నా శరీరానికి రోగం వచ్చినప్పుడు నేను కూడా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాను కదా. డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు నేను ప్రజాసేవ చేస్తున్నాను ఎందుకు అనుకోవటం లేదు? నీ శరీరానికి చేసినప్పుడు అనిపిస్తాను. అంటే దాని అర్థం ఏంటి? నా శరీరాన్ని ఎలా చూసుకుంటున్నానో నీ శరీరాన్ని ఎలా చూసుకోవటం లేదు. అప్పుడు మాయ వస్తా, అప్పుడు మాయ ప్రవేశిస్తుంది. అంటే భిన్నత్వం వచ్చింది, ద్వైత భావన వచ్చింది, వేరు భావన వచ్చింది, ఆ సెపరేట్నెస్ వచ్చింది. ఆ సెపరేట్నెస్ నుంచే మనకన్నీ అరిష్టాలు వస్తాయి, మనం పాడైపోవడానికి కారణాలు. నా శరీరానికి రోగం వచ్చినప్పుడు నేనేది ఉపకారం చేసుకున్నాను అనుకోండి, నీ శరీరానికి రోగం వస్తే నేనేది ఉపకారం చేశాను, నిన్నేదో ఉద్ధరించానంటే అక్కడ ఏంటంటే నిన్ను ఉద్ధరించడం మాట ఎలా అన్నా నీకు పది ఇలా అనుకుంటాంటే నీకు 10 పైసలు సహాయం చేసి 90 పైసలు లోపల 90 పైసలు లోపల కుళ్ళిపోతాను. నీకు ఒకవేళ 10 పైసలకి నాకు పుణ్యం వస్తే రావచ్చు, కానీ మిగతా 90 పైసలు ఎక్కడ కూలిపోతాను, లోపల కూలిపోతాను. మీకు అర్థమవుతుంది? ఈ పుణ్యం అనుభవిస్తే పోతుంది. దీనివల్ల నేను లోపల ఇలా అనుకోవటం వల్ల, అనుకోవడం వల్ల ఒక లోపల ఉన్నాడు కదా, ఈ అనుకోవటం వల్ల చిత్తశుద్ధి రాదు, ఈశ్వరుని దయ రాదు, ఈశ్వరుని దయ రాదు. నేను చేసిన మంచి పని నన్ను సుఖపెట్టదు. నేను చేసిన మంచి పని నన్ను సుఖపెట్టకపోతే, నేను మాట్లాడిన మంచి మాట నన్ను సుఖపెట్టకపోతే, ఎందుక పనులు ఎందుక మాటలు ఎందుకు? అలా పనులు ఎవరికి కావాలి, మాటలు ఎవరికి కావాలి, దేనికోసం ఇదంటారా? ఇప్పుడు గుళ్ళోకి వెళతాం మనం, అదేదో హారతిపళ్ళు ఇస్తారు వాళ్ళు, అర్చకులు ఏదో హారతిపళ్ళు ఇస్తారు. నీకు అర్థమవుతుందా? అయ్యో 10 పైసలు 20 పైసలు ఇస్తాం, కానీ దేవుడికి దానం చేసాం అనుకో, ఇస్తాం 10 పైసలు 20 పైసలు, కానీ దేవుడికి దానం చేసాం అనుకో, అదే మీకు 10 పైసలు ఇస్తే ఏమనుకుంటాము? అంటే దానం చేశాం అంటే ఆ దేవుడిని మీ లోపల నేను చూడలేకపోతున్నాను. అక్కడేమో పూజ, అక్కడ దేవుడి దగ్గర పూజ, ఇక్కడేమో ఉపకారం. ఇదేంటది ఉపకారం? ఇది నేను పూజ అనుకోవటం లేదు, ఇక్కడ నేనే మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను అనుకుంటున్నాను. ఆ పూజ, అది పూజని ఎలా అనుకుంటున్నాను, ఇక్కడ కూడా పూజని అనుకుంటంటే ఆ దేవుడు అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ గుళ్ళో ఉన్న దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. బయట ఉన్న దేవుడు, లోపల ఉన్న దేవుడు వేరు కాదు, ఉన్నది ఒక్కడే. అంటే అదేమిటి, నారాయణుడు అంతర్యాముగా ఉన్నాడు. అయ్యా భగవంతుడు ఇచ్చిన మనకి అవకాశాన్ని, ఓ దేహం ఒకటి ఇచ్చాడు, ఓ బుద్ధి ఒకటి ఇచ్చాడు కదా. మనం రాజగోపాలాచార్య అంత బుద్ధి గలవాడం కాకపోయినా తక్కువ బుద్ధి అని ఉంది కదా, ఎంతో కొంత బుద్ధి, అసలు బుద్ధి లేని వాడం కాదు మనం. రాజగోపాలాచార్యకి శరీరం అంతా బుద్ధి అంటారు, పోనీ అంత బుద్ధి రాకపోయినా ఎంతో కొంత బుద్ధి ఉంది. అంచేత మన బుద్ధిని ఏం చేయాలంటే, మన శరీరాన్ని ఏం చేయాలంటే, మన చేతనేనంత అంటే మన దేహయాత్రకు సరిపడి మనం కృషి చేసుకోవాలి. మన దేహయాత్రకు సరిపడి మనం కృషి చేసుకుంటే ఇతరుల మీద ఆధారపడితే బానిసత్వం వస్తుంది. ఇంకా వాళ్ళు చెప్పినట్టయినా మనల్ని వినమంటారు. మన పొట్టకు సరిపడి మనం పని చేసుకోవాలి. అలా చేసుకోవాలనుకోండి, 100 రూపాయలు ఇతరుల మీద ఆధారపడతాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే నీకు అన్నం పడుతున్నాను కాబట్టి నేను చెప్పినట్టు మీరే అంటారు, మనకున్న స్వతంత్రం పోగొట్టేస్తారు. నీకు అర్థమవుతుంది? అసలు ఇండిపెండెంట్ గా పని చేయలేదు ఇంకా. అంటే మన దేహయాత్రకు సరిపడి మనం పని చేసుకుంటూ, నీకు డిస్పోజల్ టైం ఉంటుంది, డిస్పోజల్ మనీ ఉందనుకో, అంటే నీ సంసార యాత్రకి సరిపోగా మిగతా టైం ఉందనుకో, నీ సంసార ఖర్చులకి మిగిలిపోయిన మనీ డిస్పోజల్ మనీ అంటారు ఇంగ్లీష్లో, అంటే మిగిలిన డబ్బు. నీ పొట్టకు సరిపోగా మిగిలిన డబ్బుని ఏమంటారంటే ఇంగ్లీష్లో డిస్పోజల్ మనీ అంటారు. అంటే తర్వాత నీ ఇంటికాడ నువ్వు పనులు చేసుకో, నీ పనుల కోసం మళ్ళీ ఇతరుల మీద ఆధారపడకు, నీ పనులు నువ్వు చేసుకో. నీ పనులు చేసుకుంటే డిస్పోజల్ టైం, అంటే మిగతా వాడికి ఏదైనా ఉపయోగించే టైం ఉందనుకో, అది ఏం చేస్తావంటే ఈశ్వరుడు నువ్వు మామూలుగా డబ్బు ఎలా సంపాదించుకుంటున్నావో, అధికారం ఎలా సంపాదించుకుంటున్నావో, సమాజంలో గౌరవం కోసం నువ్వు ఎలా గౌరవం, మనం గౌరవం సంపాదించాలి, గౌరవం సంపాదించాలి, నువ్వు ఎలా గౌరవం సంపాదించుకుంటున్నావో, ఈ సంపాదన నీకు ఎలా ఉన్నాయో, భగవంతుడి యొక్క కటాక్షం, భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క దయ కనుక నువ్వు సంపాదించుకుంటే, నువ్వు అడగటంతో కడగటంతో పని లేకుండా నీకు మోక్షంతో నేను అలంకరిస్తాను. అయితే ఎలా, ఏం చెయ్యాలి ఇది? మన డిస్పోజల్ మనీ ఏం చేయాలంటే, మనం ఎవరికి గొప్పల కోసం ఇవ్వకూడదు. మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి, గొప్పల కోసం చేయాలి, చేయకూడదు. అది ఎక్కడ అవసరం? స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు తరచుగా, మీరు నుయ్యి తవ్వండి, మీరు నుయ్యి తవ్వండి మంచిదే, నుయ్యి తవ్వటం మంచిదే, మంచినీళ్ళు నుయ్యి తవ్వటం మంచిదే. అది నీళ్ళు ఎక్కడ దొరకటం లేదు అక్కడ తవ్వండి. గంగానది పక్కన నువ్వు ఎంతకొయ్యా అని కూడా, మీరు మంచినీరు దొరకని చోట నుయ్యి తవ్వండి సంతోషమే, గంగానది పక్కన నుయ్యి తవ్వుతానంటారండి? గంగానది పక్కన నుయ్యి తవ్వితే ఎవడికో పోయావు ఆ నుయ్యి, అందరూ గంగానది నీళ్ళే తాగుతారు, ఈ నూతి నీళ్ళు ఎవడు తాగుతాడు, నీళ్లు దొరకడం చాడు నువ్వు తవ్వు. అక్కడ 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 నీళ్ళు కోసం దూరంగా వెళ్ళక్కడ 10 మందికి ఉపయోగపడుతుంది. అంతది మీరు శరీరంతో చేసే పనులు ఏం చేయాలంటే, ఆ చేసేది ఎలా చేయాలంటే మీరు నిర్మలంగా చేయాలి, శాంతిగా చేయాలి. మీరు శాంతిగా చేస్తే వాడు సుఖపడతాడు, మీరు అశాంతిగా చేస్తే వాడు సుఖపడ్డ ఆడికి అశాంతి మిగులు. మీరు చేసి శరీరంతో మీరు చేసే పని శాంతిగా చేయాలి, మీరు సుఖంగా చేయాలి, వాడి క్షేమం కోరి చెయ్యాలి. వాడి క్షేమం, మన క్షేమం మనం ఎలా కోరుకుంటున్నామో అలాగే వాడి క్షేమం కోరి చెయ్యాలి. తాము తాము కోసం కానీ, అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ, పబ్లిసిటీ కోసం కానీ నువ్వు చేసావా? నువ్వు చచ్చినప్పుడు వలకాడలోకి నీ కూడా 10,000 మంది వస్తారు, చచ్చిన తర్వాత నీ జీవితం సున్నా. నువ్వు ఏ పని చేసినా అడ్వర్టైజ్మెంట్ కోసం, పబ్లిసిటీ కోసం, టామ్ టామ్ కోసం. మనం ఏదైనా చిన్న మంచి పని చేస్తే గణపరంలో టామ్ టామ్ అయిపోవు. నువ్వు చేస్తావు అనుకో, నువ్వు వల్లకాట్లోకి వెళ్ళినప్పుడు, బడియల్ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు, షోనరల్ ప్రొసెషన్ లో, ది లీడర్ ఆఫ్ బీయింగ్ టేకన్ ఇన్ ఎ బిగ్ ప్రొసెషన్, ఈ నాయకి చచ్చిపోయినప్పుడు చెప్తా ఉంటారు, దేవర్ టేకన్ టు బడియల్ గ్రౌండ్ ఇన్ ఎ బిగ్ ప్రొసెషన్, పెద్ద యాత్రలో తీసిపోయారు అని చెబుతారు. 1,000 మంది ఎక్కడికి? వలకాటులోకి. 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది వలకాటు యాత్రలోకి 100,000 మంది పాల్గొన్నారు అని పేపర్లో హెడ్లైన్స్. వాడు మరణించాక వలకాటులోకి వెళ్తే అయితే వాడు చేసే పనులు పబ్లిసిటీ కోసం చేశాడు. ఈ 100,000 మంది వలకాటులోకి వెళ్ళిపోతారు, వాడు మరణాంతర జీవితం, వాడు చచ్చిన వెంటనే ఈ 100,000 మంది ఆడు కూడా వెళ్ళరు, డైరెక్ట్ గా ఈ పాస్పోర్ట్ ఇచ్చేసి నరకానికి పంపేస్తారు, వీసా అక్కడ ఇచ్చేస్తారు. వీసా ట్రబుల్ లేదు, పాస్పోర్ట్ ట్రబుల్, ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఏంటో అయ్యా, నాకు కూడా 100,000 మంది వచ్చారు జనం వలకాటులోకి, నువ్వు నన్ను నరకాన్ని పంపుతున్నావంటే నువ్వు చేసిన పనిని గొప్పలుగా చేశావు, ఆ గొప్పల కోసం 100,000 మంది వచ్చేసారు, అది అయిపోయింది, ఆ భాగం అయిపోయింది, ఈ భాగం అనిపించమంటారు. దే వర్ టేకెన్ టు బరియర్ ద గ్రౌండ్ ఇన్ ఏ బుక్ ప్రొసెషన్. ఎక్కడ వల్లకాటి యాత్ర అలా చేయకు, అలా చేయకు. నువ్వు చేసేది ఎక్కడ చెయ్యి? ఏ పని చెయ్యి? అభిషేకం నిర్మలంగా చెయ్యి, నిశ్చలంగా చెయ్యి, నిశ్చలంగా. యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాట. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నీ కుడి చేయి చేసే పనిని ఎడం చేయికి చేయకూడదు. యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు, నీ కుడి చేయి చేసే పని నీ ఎడం చేతికి చేయి తెలియకూడదు. అంటే నీకు ఏలపై, మీకు లోకం కావాలా దేవుడు కావాలా? మీకు లోకం కావాలా దేవుడు కావాలా? భగవంతుడు మనకు మోక్షం ఇచ్చేది లోకం కాదు, మనకు మోక్షం ఇచ్చేది భగవంతుడు. అంచేది మనం యజ్ఞం చేసినా, ఒక దానం చేసినా, ఒక ధర్మం చేసినా, యజ్ఞ దాన తపస్సు, ఇది భగవంతుడు చెప్పాడు గీతలో. నువ్వు జ్ఞానం అయినప్పటికీ, నువ్వు మహాజ్ఞానం అయినప్పటికీ, 3 విడిచిపెట్టే, అది విడిచిపెట్టకుండా అది జ్ఞానం ఇవ్వడం, 3 ఆచరించన్నాడు. 1 కోరిక, 2 కోపం, 3 భయం. ఈ 3 విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. నీ ముక్కులో గాలి ఎంతకాలం అయితే తిరుగుతుందో అంతకాలం ఈ 3 చదించు. విడిచిపెట్టడానికి ప్రయత్నం ఏది? 1 కోరిక, 2 కోపం. మనకి ఏమనుకుంటావు? కోపం అసలు లేదనుకుంటా. ఎంత ఉందో లోపల మనకు తెలియదు, లోపల దొంగ ఉంది, లోపల పెంట చాలా ఉంది. నీకు అర్థమవుతుందే? కోరికలు ఏమి లేవనుకుంటాం, ఇంకెన్ని కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ బయటికి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు వచ్చి కాలి బూడిదవుతాయో, అప్పుడు కానీ అప్పటి వరకు మనకు మోక్షం లేదు. లోపల ఇంకెంత పెంట ఉందో, అదంటే బయటికి రావాలి. లోపల చీవి ఎంత ఎక్కువ ఉందో అంతా బయటకు వస్తేనే కానీ దాని తాలూకు బాధ నశించదు. ఫస్ట్ అంతా బయటకు వచ్చేయాలి, ఫస్ట్ అంతా బయటకు వస్తేనే కానీ బాధ నివారణ అవ్వదు. అని చెప్పి నువ్వు నువ్వు చేసే పని ఏం చెబుతున్నా అమ్మ వచ్చినప్పుడు మూడు మూడు విడిచిపెట్టాలని ప్రయత్నించేది. ఒకటి ఏంటి కోరిక, తర్వాత మనం ఏం చేస్తామని పని చేస్తాం. పని చేసేటప్పుడు కోరిక లేకపోతే ఏమీ రాదేమో అనుకుంటాం, అలా కాదు. మీరు పని చేస్తే ఫలితం వస్తుంది. కోరిక ఉంటే ఎక్కువ రాదు, కోరిక లేకపోతే తక్కువ రాదు. మీకు కోరిక లేకుండా మామూలుగా ఫలితం వచ్చిందనుకోండి, అది బంధించదు మిమ్మల్ని. మా అందరి దగ్గర చెడ్డ ఏంటంటే కోరుకోపోతే రాదేమో అనుకోను. మన అందరి దగ్గర కోరిక ఇదే భగవంతుడు గీతలో చెప్పాడు, నువ్వు చాకరి చేయడానికి పనికి వస్తావు, నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, ఫలితం నీ చేతిలో లేదు, ఫలితం నా చేతిలో ఉంది. ఆ ఫలితం నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి నేను నిర్ణయించుకుంటాను. నువ్వు నా చేతిలో ఉన్న పని గురించి నువ్వు ఆలోచించుకో. నీ చేతిలో ఉన్న పని ఆలోచించుకుని అది సక్రమంగా చెయ్యి. కానీ నువ్వు నన్ను ఎప్పుడు చేస్తావు, భగవంతుడు చేసే పని నువ్వు ఎప్పుడు చేస్తావు, ఎక్కువ ఆలస్యం చేసేస్తున్నావు అని ఆ గొడవ నీకెందుకు? అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, నీ జీవితాన్ని ఎప్పుడు మలుపు తిప్పాలి అది నేను చూసుకుంటాను. నీ చేతిలో ఉన్న పని ఏదో అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, ప్రేమ లేకుండా చెయ్యకు, ప్రేమ లేకుండా ప్రేమతోటి చెయ్యి, అశాంతిగా చెయ్యకు, శాంతిగా చెయ్యి, నువ్వు బాగుపడతావు, నీ మానసిక ఆరోగ్యం బాగుపడుతుందని. మూడు ఏమి విడిచిపెట్టాలి? కోరిక, కోపము, ఏమిటి ఇంకోటి భయము. తర్వాత మనకి చాలా రోగాలు భయం వల్ల వస్తాయి. ఈ మధ్యన డాక్టర్ గారు చెప్పారు నాకు హైదరాబాద్లో. ఏమని చెప్పారంటే, మా హాస్పిటల్కి వస్తున్నారు చాలా మంది, మేము కేవలం రోగుల వల్ల బాగుపడటం లేదు, బాగుపడటం లేదు, రోగుల వల్ల బాగుపడటం లేదు, 150 మంది ఆడికి రోగాలు ఉండవు, రోగాలు ఉన్నాయని భయమో లేదు ఊహించుకుని వస్తారు, వాళ్ళు 100 రూపాయలు ఫీజు వస్తారు, ఈ రకంగా సంపాదించడం వల్లే మేము మేళ్ళ కట్టుకోగలుగుతున్నాం. కేవలం ఒక్క రోగులు వస్తే ఇంత గొప్పగా మేము ధనవంతులు అవ్వలేము. వాళ్ళకి ఏముండదు రోగం, మోకాలు నొప్పులు అంటాడు, కడుపు నొప్పి అంటాడు, తిరగైపోడు అంటాడు, అన్ని ఒకసారి చెప్తే అసలు ఏదో ఉండదు చివరికాడు. అడిగారు ఏంటి అన్ని ఒకసారి వచ్చేస్తా, కడుపు నొప్పి, తిరగైపోవటం, తిరగైపోవటం, మోకాళ్ళ నొప్పుడు అన్ని ఒకసారి రావు అని ఏదో అడిగి లోపల ఏదో భయం ఉంటుంది, భయం ఉంటుంది, ఆ భయం ఉంటుంది. మన నాయకుల్లో, మన భారత స్వాతంత్ర సమరంలో మన నాయకుల్లో భయం లేని వాళ్ళు ఇద్దరు అంటే ఇద్దరు, ఇద్దరు నాయకులు భయం లేనివాళ్ళు. ఒకడు మహాత్మా గాంధీ, రెండు సుభాష్ చంద్రబోస్. వాళ్ళకి భయం ఎలా ఉంటుందో తెలియదు. ఇద్దరే నాయకులు మనకి, వాళ్ళకి భయం అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఒకడు మహాత్మా గాంధీ, రెండు సుభాష్ చంద్రబోస్. ఒక్కొక్క నిమిషంలో చావు వచ్చేస్తున్నారు కొన్ని, ప్రిపేర్ వెంటనే ప్రిపేర్ అయిపోతారు. ఒక క్షణంలో చావు వచ్చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఫైర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అప్పటికప్పుడు అలా కూర్చుంటే కూర్చున్నట్టు, నుంచుంటే నుంచున్నట్టు, మళ్ళీ నుంచోన్నాడు కూర్చోవాలని కూడా అనుకున్నారు, కూర్చున్నాడు పడుకోవాలని కూడా అనుకోడు, నిద్ర అలా ఎలా ఉంటే అలా ప్రిపేర్ అయిపోతాడు. ఆ దేహం ఆ టైంకి ఎలా ఉంటే వాడే ప్రిపేర్ అయిపోతాడు. అటువంటి ఫియర్లెస్ లీడర్స్ మనకి ఇద్దరు ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఒకటి మహాత్మా గాంధీ, రెండు సుభాష్ చంద్రబోస్. ఫియర్లెస్ ఫైటర్స్ అంటే ప్రతి నిమిషం కూడా చావుకు సిద్ధంగా ఉంది. అది చచ్చిపోవడం చచ్చిపోవడం కదా, ఒక అవసరం కోసం. అంటే ఏది విడిచిపెట్టాడు? కోరిక ఒకటి, కోపం ఒకటి, భయం ఒకటి. చాలా మందికి భయం వల్ల మోసం విరేచనాలు పట్టుకుంటాడు. చాలా మందికి భయం వల్ల తర్వాత రాని కష్టాలు కూడా ఊహించుకుంటారు. నిజంగా కష్టం రాదు, ఏదో వచ్చేసి మీద పడిపోతున్నామని ఆ భయం వల్ల ఏదో ఊహించుకుంటారు. కొన్ని కొన్ని ఋషులు, పెద్దవాళ్ళు ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించగలరు. 1947 ఆగస్టు 15 అరవింద్ ఘోష్ గారు సందేశం ఇచ్చారు. ఆశ్చర్యం, ఎప్పుడు 47 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, సమైక్యత రాలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, సమైక్యత రాలేదు. సమైక్యత సాధించలేకపోయారు కాబట్టి పాకిస్తాన్ విడిపోయింది. ఎంతకాలం పాకిస్తాన్ అంటూ దేశం అంటూ ఒకటి ఉంటుందో, ఎంతకాలం పాకిస్తాన్ అంటూ దేశం అంటూ ఒకటి ఉంటుందో అంతకాలం భారతదేశం అశాంతిలో కుంగిపోవలసిందే అని చెప్పారు 40 ఏళ్ళు. ఈ రోజున టెర్రరిస్టులు, ఈ రోజున హైదరాబాద్ కాల్పులు, నాగపూర్ కాల్పులు, ఢిల్లీ కాల్పులు, గణపురంలో కాల్పులన్నీ కూడా ఆ రోజున 1947 ఆగస్టు 15 అరవింద్ ఘోష్ గారి మెసేజ్ చెప్పాడంటే ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు చూసి చెప్పారు వాళ్ళు ఋషులు. పాకిస్తాన్ కృత్రిమంగా విడదీశారు, అది ఒక దేశం కాదు. పాకిస్తాన్ అంటూ దేశం అంటూ ఒక దేశం ఎంతకాలం భూమి మీద ఉంటుందో అది దేశం కాదు, విడదీశారు బలవంతాన్ని. ఆ దేశం ఎంతకాలం ఉంటుందో అంతకాలం భారతదేశంలో ప్రజలు శాంతిగా నిద్రపోనివ్వరు. ఎప్పుడు నిన్న మొన్న చెప్తే కాదు, 47 ఆగస్టు 15 చెప్పాడు ఎవడు? అరవింద్ ఘోష్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన సమైక్యత 100కి 100 రూపాయలు. సమైక్యత లేదు, సమైక్యత లేని స్వాతంత్రం ఇది. ఈవేళ చెప్తే గొప్ప కాదు, ఈవేళ టెర్రరిస్టుల మధ్యన ఉన్నా మరి ఈవేళ గొప్ప కాదు. 47 ఆగస్టు 15 చెప్పాడు. భారతదేశం అంతా నిద్రపట్నం అశాంతి చోటి. చాలా మందికి సిటీస్ లో నిద్ర లేదు. సినిమాలోకి వెళ్తే బాంబులు, రైల్వే స్టేషన్ లో బాంబులు, ఎక్కడ సర్కస్ కి వెళ్తే బాంబులు, ఎక్కడ గుళ్ళోకి గుళ్ళోకి పూజ చేసుకుందామంటే అక్కడ బాంబులు. ఇక మీరు శాంతి ఎక్కడ ఉంది? రేపు నుంచి అన్ని దేవాలయాల్లో బాంబులు పెట్టేస్తారు. ఇప్పుడు సినిమాకి వెళ్ళి చూసేద్దామని సినిమాల్లో బాంబులు పెట్టేస్తారు. రైల్వే స్టేషన్ లో మనం ట్రైన్ కోసం ఎదురు చూస్తుంటే స్టేషన్ లో బాంబులు పెట్టేస్తారు. ఇది అరవింద్ ఘోష్ గారు 47 ఆగస్టు 15 చెప్పాడు. అంటే ఋషి అంటే వాడు చాలా దూరం చూడ, మనం ఇంకో గంటలో ఏం జరుగుతుందో చెప్పరాం. వాడు చాలా దూరం చూడగలడు. భారతీయులకు నిద్ర పట్టినది పాకిస్తాన్ అని చెప్పాడు. పాకిస్తాన్ దేశం అంటూ ఎంతకాలం ఉందో ఏదో రకమైన అశాంతి, ఏదో రకమైన అశాంతి. నిద్ర పట్ట దేశానికి నిద్ర పట్టినవాడు అని చెప్పాడు. ఇంక దేశం ఆర్టిఫిషియల్ కంట్రీ, కృత్రిమైన దేశం. అదే దేశం కాదు, బలవంతాన్ని విడదీశారు. దాని వచ్చే పరిణామాలే ఇప్పుడు వచ్చే అశాంతి అంతా కూడా. ఇంకా కొన్ని 1000 మంది 100,000 మంది ఇండియన్లు చచ్చిపోతారు ఈ బాంబుల వల్ల. ఇప్పుడే ఉంది, భవిష్యత్తులో ఉండు. ఎవరో మాట ఎందుకు మనం చనిపోవచ్చు. ఎక్కడ గ్యాదరింగ్ ఉంటే అక్కడ బాంబులు పెట్టేస్తారు. ఇందుకే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? 3 విడిచిపెట్టాను ప్రయత్నించింది. 1 కోరిక, అంటే మనం అందరం ఏదో పని చేస్తాం, పని చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితం మన కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. బాగా అర్థం చేసుకోండి, కోరిక లేకపోతే ఫలితం రాదనుకుంటాం, కోరిక లేకుండా ఫలితం వస్తుంది. ఆ ఫలితం మనం ఇబ్బంది పెట్టదు. కోరికతో తెచ్చుకున్నదే మనకు అశాంతి తీసుకొస్తుంది, క్షోభ తీసుకొస్తుంది. అశాంతి కదా క్షోభ. 3 విడిచిపెట్టమన్నాడు. 1 కోరిక, 2 కోపము, 3 భయము. 3 విడిచిపెట్టొద్దన్నాడు. డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్ ఎట్ ఎనీ కాస్ట్. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఒక మహాజ్ఞానం అనుకో, ఎట్టి పరిస్థితి గొప్ప సాధకుడు అనుకో, నువ్వు మహర్షి అనుకో, నువ్వు మహాత్ముడు అనుకో, మహాయోగి అనుకో, 3 విడిచిపెట్టొద్దన్నాడు. ఎప్పుడు ముక్కులో ఎంతకాలం అయితే మనకు గాలి తిరుగుతూ ఉంటుందో అంతకాలం 3 విడిచిపెట్టొద్దన్నాడు. 1 యజ్ఞం, 2 దానం, 3 తపస్సు. ఏమిటది యజ్ఞం అంటే? యజ్ఞం అంటే ఏమి లేదు, మన స్వార్థం తగ్గించుకుని చేసే ప్రతి పని యజ్ఞం. మన స్వార్థం మర్చిపోయి చేసే ప్రతి పని కూడా యజ్ఞం. అంటే మనం పని గౌరవం కోసం చేస్తాం అనుకోండి, భౌతికంగా ఏదైనా ఆశించకపోయినా కీర్తి వస్తుంది, గౌరవం వస్తుందని చేస్తాం అనుకోండి, అది యజ్ఞం కాదు. అది యజ్ఞం కాదు. నీ వైపు నుంచి ఏముండకూడదు, నీ వైపు నుంచి చివరికి గౌరవం కూడా ఆశించకూడదు. నువ్వు గౌరవం ఎవరికి కావాలండి? గౌరవం కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నీకు గొప్ప గౌరవం ఉందనుకోండి, అనుకోండి మాట రోజు, నీకు గొప్ప గౌరవం ఉందనుకోండి, మీరు ఆ గౌరవం ఎప్పుడు ఉండదని ఎప్పుడు ఉంటుంది అనుకోండి, మీరు చనిపోయేదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు మొత్తం గౌరవం అంతా కొట్టుకుపోతుంది. కాల ప్రవాహంలో ఈ శరీరాలు ఎలా కొట్టిపోతున్నాయో, కాల ప్రవాహంలో వస్తుజాలం జీవకోటి ఎలా కొట్టుకుపోతున్నారు, నువ్వు సంపాదించినవన్నీ కూడా ఎలా కొట్టుకుపోతున్నాయో, నీ గౌరవం కూడా అలా కొట్టుకో. అది నిలబడుతుంది అనుకో, అది కొట్టుకో ప్రవాహంలో, అది కూడా ప్రవాహంలో. తర్వాత మనకి ఏది ప్రీతి, మాకు అదంటే ప్రీతి, ఇదంటే ప్రీతి, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, ఏదో అనుకుంటా ఉంటాం మనం, ఏదో పిచ్చి పిచ్చి మాటలు అనుకుంటాం. అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, ఇదంటే ప్రీతి అని మీ లోకంలో ఏ వస్తు దళాన్ని చూసి ప్రీతి పెడుతున్నావో, ఏ వస్తు దళాన్ని చూసి ఇష్టపడుతున్నావో, ఏ వస్తు దళాన్ని చూసి మమకారం పెంచుకుంటున్నావో, మొత్తం అన్నీ కూడా నీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి. ఇది చట్టం, ఇది కోపమే చెప్పి మాటలు కాదు, ఇది విసిగమే, ఇది చట్టం, ఇది ఇది డివైన్ కాన్స్ట్రక్షన్. ఇప్పుడు ఏ కొన్ని వస్తువులు మనకి ఇష్టంగా ఉంటాయి, కొంతమంది మనుషులు ఇష్టంగా ఉంటారు మామూలుగా అనుకోండి, కొంతమంది మీద మనకు మమకారం ఉంటుంది, లేకపోతే కొంత కొన్ని వస్తువుల మీద కొన్ని సంఘటనలో కొన్ని వస్తువులో ఇష్టంగా ఉండొచ్చు. నీ ఎక్కడైతే నీకు అనురాగం ఉందో, ఎక్కడైతే నీకు రాగం ఉందో, ఎక్కడైతే అనురాగం ఉందో, ఎక్కడైతే కాంక్ష ఉందో, ఏ వస్తువుల మీద కాంక్ష ఉందో, ఏ మనుషుల మీద నీకు మమకారం ఉందో, ఇవన్నీ నీకు దుఃఖాన్ని తీసుకొచ్చి అశాంతిని తీసుకొచ్చి పెడతాయి, కానీ శాంతిని తీసుకురావు, నీకు మోక్షాన్ని తీసుకురావు. ఇది చట్టం, ఇది ఇది భగవంతుడు ఏర్పాటు చేసిన, ఎవరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, భగవంతుడి రాజ్యాంగం. ఒకటి యజ్ఞం, ఈ మూడు విడిచిపెట్టకం. ఏంటిది? యజ్ఞ, దాన, తపస్సు. యజ్ఞం అంటే ఏంటి? నీ నీకు సంబంధం, నీ మనస్సుతో సంబంధం, నీ మనోదేహమున తీసి పక్కన పెట్టి పని పని కోసమే చేసేది యజ్ఞం. ఏంటది? పని పని కోసం చేసింది యజ్ఞం, పని పని కోసమే చేయటం, అది యజ్ఞం. రెండు దానం, దానం మనం చేసేది దానం కాదు. ఉపనిషత్తులు ఏం చెప్పాడంటే, నీ ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నావు అనుకో, వారిని మీ ఇంటికి రప్పించకు, వారిని మా ఇంటికి రండి, వారింటికే నువ్వు వెళ్ళు, వారింటికే నువ్వు వెళ్ళు. అవి తీరా నువ్వు డబ్బు ఇస్తావు వారికి, లేకపోతే బంగారం ఇస్తావు, లేకపోతే ఏదో ఏదో ఒకటి ఇస్తావు, బట్టలు ఇస్తాం, కొన్ని బంగారం అక్కడే బట్టలు ఇస్తాం. అవి ఇచ్చేటప్పుడు ఎలా నేనేది ఇస్తున్నాను, వారికి ఇస్తున్నాను, వారికి పుచ్చుకొని ఎలా అనుకోని తీరా ఇస్తున్నాను. వారు తీసుకుంటే, వారికి తీసుకుంటే మంచిదే, నాకు వద్దంటే ఇది మళ్ళీ నాకే వచ్చేస్తుంది కదా. వారు తీసుకుంటారో తీసుకోరో అంతే కదా. ఓ పండు మీరు నాకు ఇస్తారనుకోండి, నేను వద్దంటే అనుకోండి, ఆ పండు మీకే వచ్చారు అంతే కదా. మీరు నాకు ఫ్రూట్ ఇస్తారనుకోండి, నాకు వద్దండి అంటానుకో, అది ఎవరికి వస్తుంది? మీకే వచ్చేస్తుంది. నేను వారికి ఇది చేస్తున్నాను, వారు తీరా రిజెక్ట్ చేస్తారేమో, తిరస్కరిస్తారేమో. ఇచ్చేటప్పుడు ఎలా ఏమన్నాడు, తీరా తీసుకుంటారో లేదో ఇస్తున్నాను, ఆఫర్ చేస్తున్నాను, తీసుకుంటే మంచిది, తీసుకుంటారో లేదు అని అనుమానంతో, అని అనుమానంతో గౌరవంతో ప్రీతితో ఇష్టంతో ఇచ్చింది దానం. కానీ ఉడికి చెల్లా చెదురుకి ఏదో ఇచ్చేసానో పడేసానో, వాడికి ఏదో వాడికి ఏదో పడేసానో, బస్తా బియ్యం పడేసాను, అది దానం కాదన్నాడు. అది దానం చేసే పద్ధతే మనకు తెలియదు. ఏంటి అక్కడ 10 ఇళ్ళు కట్టి పెట్టేశాను, అది ఇంకోటి. ఆ దానం కూడా ఎలా చేయాడో ఉపనిషత్తు చెప్పాడు. ఎవరికైనా ఇల్లు ఎలా కట్టి పెడతాడంటే, నువ్వు మంచి భావంతో నువ్వు ఓట్ల కోసం ఆడికిల్లు కట్టి పెడతావు, ఆడెక్కడ సుఖపడతాడు? ఆడు సుఖపడాలని, శాంతిగా ఉండాలని, ఆ ఇంట్లో కలకాల ఆడ కాపురంగా ఉండాలని, ఆడు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండాలని నువ్వు ప్రేమగా కడితే ఆడు సుఖపడతాడు. నువ్వు కట్టిన ఆ సంవత్సరానికి ఆ ఇల్లు పడిపోతాడు, ఆడేం సుఖపడతాడు? అది నువ్వు ఆడి ఓట్ల కోసం నువ్వు కడుతున్నావు, కానీ ఆడు సుఖపడుతున్నాడని నువ్వు కట్టడం లేదు కదా. ఆడు సుఖపడతాడని నువ్వు కడితే నువ్వు నిజంగా జ్ఞాని అయిపోదు కదా. ఇంకా ఎలా ఎంచుకుంటావు, నువ్వు జ్ఞాని అయిపోదు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దానం కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏదైనా సరే మీరు ఇతరులకు చేసేది మంచి మనస్సుతో చేస్తే వాడు సుఖపడతాడు. మీరు మంచి మనస్సుతో చేయకుండా 100 కాసులు బంగారం ఇచ్చినా ఆడు సుఖపడ్డ సరిగ్గా ఆడు దుఃఖం వస్తుంది, మిగిలిన దుఃఖం అది. ఆ 100 కాసులు బంగారం వాడు సుఖపెట్టదు, 100 కాసులు కాదు 100 ఎకరం కూడా వాడు సుఖపెట్టదు. నువ్వు ఏడుస్తూ ఇస్తా అంటే ఆడే ఉసుకుపడతాడు, నువ్వు ఇచ్చేది ఏడుస్తూ ఇస్తా అంటే ఆడే ఉసుకుపడతాడు. యజ్ఞ దాన తపస్సు. తపస్సు అంటే జనరల్గా మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటాం, వాచాలకు పనికిరాదు. అంటే మాటలు ఎక్కువ మాట్లాడకూడదు, మాటలు వాచాలత పనికిరాదు. మనస్సు యొక్క చాపలను ఎటువంటిదో నోటి యొక్క వాచాలత ఎటువంటి. ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడాలి, కానీ అవసరం లేని మాట్లాడకూడదు. అవసరమైంది విడిచిపెట్టకూడదు, అవసరమైంది విడిచిపెట్టకూడదు, అవసరం లేని మాట్లాడకూడదు. మనం అవసరమైంది విడిచిపెట్టేసి అవసరమైంది మాట్లాడుతున్నారు కదా, వాచాలత అంటే వాగుడికాయ అంటారు వాళ్ళు. ఏమంటారు? వాగుడికాయ. అవసరమైంది మాట్లాడాలి, అవసరం లేనిది మాట్లాడకూడదు, వదిలేయాలి, అక్కడ చోటు వదిలేయాలి. అవసరమైంది మాట్లాడకుండా విడిచిపెట్టి ఎటువంటిదో అవసరం లేనిది మాట్లాడటం కూడా అంతే పొరపాటు. మహాత్మా గాంధీ గారు మాట చెప్పాడు, కొంతమంది మనుషులు ఎలా ఉంటారు, ఆ జీవకోటి ప్రవర్తన ఎలా ఉంటుందో, ఎక్కడ ఏ పని చేయకూడదో, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదో, అక్కడ ఆ మాట మాట్లాడుతూ ఉంటారు, అక్కడ పని చేస్తూ ఉంటారని చెప్పాడు. ఎక్కడ ఎప్పుడు ఏ మాట మాట్లాడకూడదో అక్కడ అప్పుడు ఆ మాట మాట్లాడకూడదు. నేను ఏదో సత్యం చెబుతున్నాను ఇష్టం వచ్చాడు చెప్పకూడదు, ప్రీతి అయింది అయితే అది ప్రీ, నువ్వు చెప్పేది ప్రీతిగా ఉండాలి, నువ్వు చెప్పింది ప్రీతిగా ఉండాలి. అది చాలా మందికి అప్రీతి కలగజేస్తున్నాను అనుకో, నువ్వు మౌనంగా ఉండవు. నువ్వు చెప్పే సత్యం కూడా హితవుగా చెప్పాలి, ప్రీతిగా చెప్పాలి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యి చెప్పాలి, వాళ్ళు బాగుపట్టారని చెప్పాలి. అంతేకాని నల్లో బంగారం పెట్టుకున్నట్టు ఆ చెప్పేవాడు అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి చెప్పకూడదు సత్యం. సత్యం కూడా నీ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి చెప్పకూడదు. ఎదుటివాడు హితవు కోరి చెప్పాలి, వాడు బాగుపట్టడం కోసం చెప్పాలి, వాడి క్షేమం గురించి నువ్వు చెప్పాలి. అందుకని అది కూడా ప్రీతి కానిది చెప్పకూడదు, ఇది గాంధీ గారు చెప్పారు. అప్రీతికరమైంది నువ్వు చెప్పొద్దు, ప్రీతికరమైంది చెప్పు. ఆ ప్రీతికరమైంది కూడా ఎలా చెప్పాలి? ఎవరి వాళ్ళకి హితవుగా చెప్పాలి, వాళ్ళ క్షేమం కోరి చెప్పాలి, వాళ్ళు బాగుపడేటట్టు చెప్పాలి. ఏదో చెప్పేశానంటాం కాదు, వాళ్ళ క్షేమం కోరి చెప్పాలి. ఏది యజ్ఞము, దానము, తపస్సు, ఆహార నియమం కూడా తపస్సు, వాచాలత లేకపోవటం కూడా తపస్సు. ఇంకోటి ఏంటంటే అతి నిద్ర కూడా, నిద్ర సరిపడి నిద్రపోవాలి, అతి నిద్ర కూడా తపస్సుని భంగం చేస్తుంది. అతి నిద్రలో నీకు సాధన అతిగా నిద్రపోతుండ మనం సాధన చేసేటువంటి టైం తగ్గిపోతుంది. అయితే అతి నిద్ర కూడా పనికిరాదు. కానీ ఇక్కడ మీరు మెయిన్ తపస్సు అంటే ఏంటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకున్నాం. తపస్సు అంటే ఊరికే భోజనాలు మానేసి కూర్చోవడం కాదు. తపస్సు అంటే కేవలం భోజనాలు మానేసి కూర్చోవడం కాదు తపస్సు అంటుంది, బాగా అర్థం చేసుకోండి. నీ దేహాభిమానం, నీ దేహాత్మ బుద్ధి, మనకి హృదయంలో ఒక సత్యం ఉంది, అది తెలియటండి. అది కొంచెం తెలియటమే పర్లేదు, దేహాన్ని సత్యం అనుకుంటున్నాం, మనస్సును సత్యం అనుకుంటున్నాం, అక్కడ ఏదో సత్యం ఒకటి ఉంది, అది తెలియటం లేదు. ఆ సత్యాన్ని ఇది అనుకుంటున్నాం. ఏదనుకుంటున్నాం? దేహం సత్యం అనుకుంటున్నాం, మనస్. దీన్ని ఆరోపిత సత్యాలు అంటారు. ఏమంటారు? ఆరోపిత సత్యాలు అంటున్నావు. అసలు హృదయంలో ఒక సత్యం అంటూ నీకు లేకపోతే దేహాన్ని సత్యం అని మనస్సును సత్యం అని కూడా నువ్వు అనుకోవు. ఏదో ఒకటి ఉంది అక్కడ సత్యం. కానీ ఆ సత్యాన్ని సత్యం అనుకోవటం మాది, సత్యం కాని దాన్ని సత్యం అనుకుంటున్నాం. ఇది బాగా బాగా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. లోపల ఏదో ఒక సత్యం, నీ లోపల ఉన్నమాట నిజమే. ఒక చావు లేని సత్పదార్థం, నువ్వు నాశనం చేయటానికి వీల్లేని పదార్థం, నువ్వు నాశనం చేయటానికి వీల్లేని పదార్థం, చావు లేని సత్పదార్థం, దాన్ని నువ్వు నాశనం చేయలేవు. ఎవరు నాశనం చేయలేరు. దాదాపు చెబుతూ కృష్ణుడు పొంగిపోయి చెప్పాడు మీ మాట, పొంగిపోయాడు ముఖం, ఇంత ముఖం అయిపోయాడు. ఆ సత్యం ఎటువంటిదంటే నువ్వు అనుకునే సత్యం కాదు, అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ లోకం కాదు, మొత్తం అన్ని లోకాలు అంతటా వ్యాపించి ఉంటుంది, అన్ని కాలాల్లోనే ఉంటుంది. అది అన్ని కాలాల్లో ఉంటుంది. అది ఎవరో నాశనం చేయలేరు, అది ఎవరో నాశనం చేయలేదు, దాన్ని ఎవరో కూడా నాశనం చేయలేరు. దాని తాలూకు అంశే నీ హృదయంలో ఉంది. ముఖం పొంగిపోయి చెప్తారు. దాని తాలూకు ఆ సత్యం అంతటా వ్యాపించిన సత్యం, అన్ని కాలాల్లో ఉన్న సత్యం, దాని తాలూకు వైభవమే, దాని తాలూకు అంశే నీ హృదయంలో ఉంది. నువ్వు అంతటా వ్యాపించిన సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు నువ్వు తెలుసుకోలేవు. అయితే దాని తాలూకు దాని అంశ దాని భాగం ఇక్కడ ఉంది, ఎక్కడ నీ హృదయంలో ఉంది. ముందు దీన్ని తెలుసుకుంటే నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి తపస్సు చేసి నీ హృదయంలో ఉన్న సత్యాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే ఇదే అది, అదే ఇది, దిస్ ఈజ్ దట్, దట్ ఈజ్ దిస్ అని ఈ సత్యానికి ఆ సత్యానికి భేదం లేదు, ఇదే అది, అదే ఇది, అంతటా వ్యాపించున్నది అని ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో, ఆ వస్తువే నువ్వు అన్న సంగతి నీకు ఎప్పుడైతే తెలిసిందో నువ్వు అంతటా వ్యాపించుంటావు. చనిపోయిన వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే ఐఎమ్ గోయింగ్ అవే, ఐఎమ్ గోయింగ్ అవే అంటారు. ఏమంటారు, మేము వెళ్ళిపోతున్నాము 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 అంటారు. చచ్చిపోయే వాళ్ళు అందరూ ఏమంటారంటే మేము వెళ్ళిపోతున్నాం 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 వెళ్ళిపోతున్నాం, ఐఎమ్ గోయింగ్ అవే, ఐఎమ్ గోయింగ్ అవే, ఐఎమ్ గోయింగ్ అవే వెళ్ళిపోతున్నాం. ఎవడైతే సత్య సాక్షాత్కారం పొందాడో అది అంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి, అన్ని కాలాల్లో ఉంటుంది కాబట్టి నేను ఐఎమ్ గోయింగ్ అవే, ఐఎమ్ గోయింగ్ అది. ఆ సత్యం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో వీడికి, వీడు అంతటా ఉంటాడు అన్ని కాలాల్లో ఉంటాడని అనుభవం వీడికి వచ్చినప్పుడు ఇది అది నీ మాటలకు అందకపోవచ్చు, నీ బుద్ధికి అందకపోవచ్చు, నీ ఇంద్రియాలకు అందకపోవచ్చు, నీ అనుభవానికి అందుతుంది. అది అనుభవేక వేద్యం, అది నీ అనుభవానికి వెందుతుంది. అది ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో అది నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. ఈ దేహానికి దానికి అణుమాత్రం సంబంధం లేదని అనుభవం నీకు ఎప్పుడైతే వచ్చిందో, ఐఎమ్ నాట్ గోయింగ్ అవే నువ్వు అనవు, ఐఎమ్ హియర్, వేర్ కెన్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, అంతటా ఉన్నాను, నాకు వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడ ఉంది, ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్, ఇక్కడ ఉన్నాను. ఒకవేళ ఎక్కడికి నేను వెళ్ళిపోదామంటే అక్కడ చోటు ఉండాలి కదా, నాకు చోటు లేదు, నేను లేని చోటు అంటే ఒకటి ఉంటే నేను వెళ్ళడానికి అక్కడ చోటు ఉంటుంది. నేను అంతటా వ్యాపించున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్, హియర్ కెన్ ఐ గో. అంటే తపస్సు యొక్క ప్రయోజనం ఏంటండి, శాస్త్రం ఏదో భోజనాడు కాడ జాగ్రత్తగా ఉండాలి, మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి, నిద్ర కాడ, అదంతా వదిలేయండి, అది మంచిదే, అదంతా సాధనే. ముఖ్యం జ్ఞాపకం ఉంచుకోండి, మనల్ని అందరినీ పీడించే దేహ అభిమానం. మీరందరూ నన్ను గౌరవిస్తారని కొన్ని కుర్చీ పట్టకుండా ఉబ్బుపోతాను, ఈ చొక్కాయి సరిపోదు, ఈ లాగు సరిపోదు, ఇలా ఉబ్బుపోతాను. మీరు నన్ను చెట్టుగా మొదలు పెడతారనుకోండి, ఇలా కుంగిపోతాను. మీరందరూ నేను తిడతండి, పిల్లి అయిపోతాను, లేకపోతే పులి అయిపోతాను. మీకు అర్థం అసలు, ఈ మన పోడితే ఒక రకంగా ఉంటారు, ఇతర విమర్శిస్తే ఒక రకంగా ఉంటారు, మిమ్మల్ని స్తోత్రం చేస్తాంటే ఒక రకంగా ఉంటారు, మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తాంటే ఒక రకంగా ఉంటారు. దీని అన్నిటికి కారణం దేహాభిమానం. దేహం ఉన్నవాడికే సంసారం, దేహం లేకుండా సంసారం ఎవరికి ఉండదండి. దేహం లేనివాడికి సంసారం ఏంటండి? ఆ దేహాభిమానం ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా రోడ్డు మీద ఈరోజులు కనిపించారనుకోండి, మీకు దేహాభిమానం లేదనుకోండి, ఎవరైనా స్నేహితులు కనిపించారనుకోండి అనుకోండి, మీ శ్రేయస్సు కోరి వాళ్ళు కనిపించారనుకోండి, మీరు ఎప్పుడు పాడైపోతారని కనిపెట్టుకున్న వాళ్ళు కనిపించారనుకోండి, మీకు దేహాభిమానం లేదనుకోండి, ఎవడ మొఖాలు చూసినా మీరు ఒక్క రకంగా ఉంటారు. అది తపస్సు. ఇట్ ఈజ్ కాల్డ్ ఫైనాన్స్. మీకు అర్థమవుతుంది? మీకు రోడ్డు మీదకి వెళ్ళాక మీకు రోజులు కనిపిస్తారు, స్నేహితులు కనిపిస్తారు, మీ చుట్టాలు కనిపిస్తారు, మీ చుట్టాలు కాని వాళ్ళు కనిపిస్తారు, మీకు క్షేమం కోరి వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు ఎప్పుడు పాడైపోతారని కనిపెట్టి అటువంటి వాళ్ళకి మీకు కనిపిస్తూ ఉంటారు. మీకు దేహాభిమానం ఉండాలా? మీకు దేహాభిమానం ఉందనుకోండి, మనిషిని చూసేవాడికి అప్సెట్ అయిపోతూ ఉంటారు. స్నేహితుని చూస్తే ఒక రకంగా ఉంటారు, విరోధిని చూస్తే ఒక రకంగా ఉంటారు, చుట్టాలను చూస్తే ఒక రకంగా ఉంటారు, చుట్టం కానివాడిని చూస్తే ఒక రకంగా ఉంటారు. రకరకాల మూడ్స్ వచ్చేస్తాయి. మీ దేహం ఆ దేహాభిమానం లేదనుకోండి, మీకు దేహాత్మ బుద్ధి లేదనుకోండి, దేహమే సత్యం అనే బుద్ధి మీకు లేదనుకోండి, దేహమే సర్వస్వం అనే బుద్ధి లేదనుకోండి, మీ మన మీకు ఎవరిని చూసినా ఒకలాగా ఉంటుంది మీ మనసు. అది తపస్సు అంటే ఏమిటి? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనకు దేహాభిమానం తగ్గించే మాటలు మనం మాట్లాడుకోవాలి. మనకు దేహాభిమానం తగ్గించే పనులు చెయ్యాలి. మీకు అర్థమవుతుంది? మనం మాట్లాడే మాట మన దేహాభిమానం పెంచకూడదు. మనం చేసే పని మన దేహాభిమానం పెంచకూడదు. ఏమండి, మనకు ఆలోచనలు వస్తాయి, మనకు తలంపులు వస్తాయి, మనకు తలంపులు వస్తాయి. ఏమండి, ఆ తలం మనకు వచ్చి తలంపులు మన దేహాభిమానాన్ని పెంచకూడదు. అది తపస్సు. అంటే దీని అర్థం ఏంటంటే, నీ మనోనాశనానికి, నీ మనోనాశనానికి, నీ వాసనా నాశనానికి, నీ అహంభావన నాశనానికి ఉపయోగపడి చేసి మీరు ఏ పని చేసినా అది తపస్సులో భాగము. అయితే నీ ముక్కులో గాలని చెప్పి మూడు విడిచిపెట్టమన్నాడు, ఈ మూడు ఆచరించమన్నాడు. ఒకవేళ నీకు జ్ఞానం వచ్చేసిన, మీకు జ్ఞానం వచ్చేస్తే ఎందుకో ఇలా ఆచరించడం అంటే ఇతరులకు ఆదర్శం కోసం. ఏమైనా నీకు జ్ఞానం వచ్చేసింది కదా, జ్ఞానికి లోకంలో పొందవలసిందంటే ఏం లేదు. ఇంకా ఆడికెందుకు వెళ్తేదాకా తపస్సులు అంటే నీకు అక్కర్లేదు, ఇతరులకు ఆదర్శం. కృష్ణుడు గీతలో అన్నాడు, అర్జున నేను కష్టపడి 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 పనిచేసి సంపాదించేది లోకంలో నాకు ఏమి లేదన్నాడు. లోకం అంతా ఆయనైనా ప్రాణం సంపాదించాడు, ఇంకా అది కాదు, సృష్టి అంతా ఆయనే, ఇంకా ఆయనకి సంపాదన ఏంటండి? ఆయనకి భగవంతుడి సంపాదన ఏంటి? అంతా ఆయన. అర్జున నేను కష్టపడి కష్టపడి, కృష్ణుడు చాలా కష్టపడతాడు, చాలా వర్క్ చేస్తాడు. నోటి నిండా ఎన్న పోస్తే హృదయం నిండా ఆనందం. మనకు నోటి నిండా చేదు, హృదయం నిండా దుఃఖం. నోరు ఇప్పితే చేదు, కంపు కంపు. కొంతమందికి శరీరం లోపల ఏదో రోగం ఉంటుంది, అలా మాట్లాడితే నోటి అంత వాసన వచ్చేస్తూ ఉంటుంది. పాప అది రోగం అనేది మంచివాడు, ఆడి మంచివాడు కాదు. అది నోటి అంతా కొంతమంది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అది కానీ అది రోగమే కాదు, మంచివాడు అయి ఉండొచ్చు అది రోగం. దానికి కూడా మందులు ఉన్నాయి, పోనీ శరీరానికి సంబంధించిన మందులు, అది అంతా వదిలేదు. అంటే ఇక్కడ కృష్ణుడికి నోటి నిండా ఎన్న పోస్తారు, హృదయం నిండా, హృదయం నిండా ఆనందం, చేతి నిండా పని. వాడు దేవుడు, వాడు దేవుడు, దేవుళ్ళందరికీ దేవుడు, దేవుళ్ళందరికీ దేవుడు, దేవదేవుడు. ఏమి దేవుడు? దేవతలందరికీ దేవుడు. దేవదేవుడు. ఏమి దేవుడు? దేవదేవుడు, దేవదేవుడు. ఇప్పుడు ఇందాక మీకు గోపికల గురించి చెప్పాను. గోపికలు కృష్ణుడు, కృష్ణుని మూసేసేవారు, కృష్ణుని అనుసరించాలి. దేహానికి సంబంధించిన విషయం కాదు, బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ హృదయంలో ఏదైతే ఉందో, ఏది ఆ గోపుల హృదయంలో ఏ సత్యమైతే ఉందో, ఏ మాధుర్యం అయితే ఉందో, ఏ తీయదనం ఉందో, ఆ తీయదనమే కృష్ణుడి రూపంలో వచ్చింది. కాబట్టి ఇది అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని, వాళ్లే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కృష్ణుడు యొక్క దేహం కాదు. గోపికలందరూ ఋషులు, అది తెలిసిన వాళ్ళు ధనీయులు. భాగవతం రాశారంటే, భగవద్గీత రాశారంటే అది మామూలుగా మనం కాఫీ తాగేసి ఫ్యాన్ కింద కూర్చుని రాసిన మాటలు కాదు, పరీక్షల్లో రాసింది. వాళ్ళు సమాధి స్థితిలో, కృష్ణుడు భగవద్గీత చెప్పంటే సమాధి స్థితిలో ఉండి చెప్పాడు. ఈశ్వరుడు అయి చెప్పాడు, దేవుడు అయి చెప్పాడు. భాగవతం వ్యాసుడు రాశాడంటే భగవంతుడు అయి చెప్పాడు. సమాధి ఇంద్రియాలకు అతీతంగా, మనస్సుకు అతీతంగా, దేహభావానికి అతీతంగా, దేహాభిమానానికి అతీతంగా వాళ్ళు సమాధి స్థితిలో ఉండి చెప్పారు. అది భగవద్గీత భాగవతం మనలాంటి వాళ్ళు చెప్పిన రాసింది కాదు, అది సమాధి భాష, దైవ భాష. అది మనస్సుకి అందని భాష, వాక్కుకి అందని భాష అని తెలిసిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు సమాధి స్థితిలో ఉండి చెప్పిన మాటలవి, సమాధి స్థితిలో ఉండి చెప్పిన రాతలవి. అదే కదా మనకి తిందరతనంగా ఇష్టముంటే ఒక మాట, ఇష్టం లేనప్పుడు ఒక మాట, శాంతిగా ఉన్నప్పుడు ఒక మాట, అశాంతిగా ఉన్నప్పుడు ఒక మాట, ఉపకారం చేస్తూ ఒక మాట, అపకారం చేస్తూ ఒక మాట. అది భాష అండి, అది భాషా గ్రంథం అసలు. అది సమాధి స్థితిలో ఉండి చెప్పిన భాష భగవద్గీత. మామూలు భాష సమాధి భాష, భాగవతం కూడా సమాధి భాష. అక్కడ ఇంద్రియాలు చేపలు ఏముంటుంది? అది ఆనందంతో ఆ సమాధి భాషలో వాళ్ళ ఆనందాన్ని అనుభవించి జుర్రుకుని 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 శాంతిని జుర్రుకుని జుర్రుకుని ఆ శాంతి సాగ శాంతిని జుర్రుకుని ఆనందాన్ని జుర్రుకుని ఆ సుఖం పొంది సుఖం పొంది సుఖం పొంది ఆ సుఖంలో తన్మయత్వం పొంది ఆ శాంతిలో కొంత బయటికి తక్కితే మనం అనుభవిస్తున్నాం సార్. ఇప్పుడు కాఫీ కప్పు ఉంది, ఆ కప్పు నిండా కాఫీ పోస్తాం, ఆ కప్పు నిండా కాఫీ పోస్తాం, అది నిండిపోతుంది. నిండిపోయి ఇంకా పోస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? అలా కాలిపోతుంది. అలా హృదయం తోటి ఆనందం నిండిపోయి, నోటి నిండా ఆనందం నిండిపోయి, మొత్తం శరీరంలోని అవయవాలన్నీ, ఒక్క ఆత్మే కాదు, ఆత్మ యొక్క ఆనందం మనస్సు నిండా, శరీరం నిండా, ఇంద్రియాల నిండా, నోటి నిండా, హృదయం నిండా, మనస్సు నిండా, బుద్ధి నిండా ఆనందం నిండిపోయి కాలిపోయిన భాష భగవద్గీత భాగవతం. అది మనం తాగుతున్నాం. అది చెప్పాలని చెప్పడం కాదు, గొప్పల కోసం చెప్పడం కాదు, మిమ్మల్ని ఏదో ఉద్ధరించడం కోసం చెప్పడం కాదు. అది వాళ్ళు అనుభవించి తేలిపులు వచ్చేసింది ఆడకు. వాళ్ళు అనుభవించి తేలిపులు వచ్చేస్తే, అనిపించే కప్పు నిండిపోయి, ఉదయమైనే కప్పు నిండిపోతే ఇంకా కిందకు వచ్చేసింది. అదే అదే దైవ భాష, అదే భాగవతం, అదే భగవద్గీత. అందుకని మిమ్మల్ని ఏదో సుఖపెట్టాం అలా కాదు. వాడు సుఖం, వాడు సుఖించి 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 తేలిపులు వచ్చి మీరు అర్థం, ఆ సుఖం ఆనందంలో, ఆనందంలో ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, వాక్కు ద్వారా బయటకు వచ్చేస్తాంటే ఆనందాన్ని, అది కూడా అనిపిస్తున్నాం. అంతేకాని మనకి ఏదో ఆనందం ఇవ్వాలని ఆనందం ఇవ్వటం కాదు, ఆ ఆనందంలో కూరిగిపోయి, ఆనందంలో వాళ్ళ హృదయం నిండిపోయి బయటికి ప్రపకిస్తాంటే అది భాష కింద, అది భాగవతం కింద, భగవద్గీత కింద. అట్టి వాళ్ళు వాళ్ళు ఈ చిన్న తలకాయలు ఇంకో గంటలో ఏం జరుగుతుందో అని తెలియ తలకాయలు, ఆ గోడ పక్కన ఏముందో అని తెలియన తలకాయలు, వీళ్ళు భగవంతుని విమర్శించడం, భగవద్గీతను విమర్శించడం, భాగవతం. ఇంకో మాట చెప్తాను, మీరు ఎవరికి చెప్పకండి. ఇప్పుడు మనకి శరీరం ఓపుకొని అని చెప్పు పని చెయ్యారు, మీకు అర్థం వచ్చిందా? తర్వాత ఇంట్లో పనుంటే మనస్సు మన ఇంట్లో పనులుంటే శరీరంతో చేసుకుని మనస్సు మీకు ఇంటికాడ పనులు అయిపోయినాయి అనుకోండి, మనస్సు ఖాళీగా ఉంచుకోండి. మనస్సుని ఎప్పుడు ఖాళీగా ఉంది ఈ జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సుని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. మనస్సుని ఎప్పుడైతే దేవుని మీ ఇష్టమైన నామాన్ని స్మరించుకోవాలి, లేకపోతే ఓ రూపాన్ని ధ్యానం చేసుకోవాలి, లేకపోతే ఇటువంటి పుస్తకం చూసి చదువుకోవాలి. లేకపోతే మీకు దగ్గరలో ఎవరైనా సత్పురుషులు ఉన్నారనుకోండి, మీకు క్షేమం కోరే వాళ్ళు ఉన్నారనుకోండి, సత్పురుషులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీకు శాంతి కాంతి ప్రవహిస్తుంది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటు ఈ మనస్సును ఖాళీగా ఉంచకూడదు. ఎప్పుడైతే మన మనస్సు ఖాళీగా ఉందో నేను చెప్పిన మాటలు నమ్మకండి, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, ఎక్కడైతే ఏ మనస్సు అయితే ఖాళీగా ఉందో అక్కడ కామం బయలుదేరదు. ఏం బయలుదేరుతుంది? కామం బయలుదేరుతుంది. మీకు అర్థమవుతుంది? లేకపోతే చిరాకు బయలుదేరుతుంది. మనస్సు ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నో వస్తాయి, ఇసుకు బయలుదేరుతుంది. మీరు చూడండి, కష్టపడి పని చేసుకునే వాడికంటే ఏ పని పాటు లేని వాళ్ళు ఎక్కువ విసుగ్గా ఉంటారు. కానీ విసుగు ధర బయలుదేరుతుంది. తర్వాత ఆడ మీద ద్వేషం, వీళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద కక్ష. నేను చెప్పిన మాట నమ్మకండి, మీరు ఇంటికి వెళ్ళిపోయి చూసుకోండి. ఇప్పుడు మన చేతికి ఆడని రూపాయి ఇస్తుంది మారుతుందో లేదో చూసుకుంటున్నాం కదా, ఈ మాటలు కూడా చూసుకోండి. మీరు నేను చెప్పాను, మీరు బుధాన్ని వేసుకెళ్ళొద్దు అని చెప్పి మనం ఏం చేయాలంటే ఆ దేవుడి పేరు ఏదో స్మరించుకోవాలి. మన ఇంటికాడ పని అయిపోయింది అనుకోండి, మనసును ఖాళీగా ఉంచకూడదు. దేవుని పేరు ఏదో నామం, కృష్ణనామం, రామనామం, శివనామం, ఏదో మీకు ఇష్టమైన నామం అలా స్మరించుకుంటూ ఉండాలి. ఏదో నామం ఏమండి మీకు అర్థమవుతుంది? లేకపోతే పూజ చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. దేవుని పేరు అనుకోవాలి, దేవుని పేరు అనుకోవాలి. లేకపోతే ఏదో ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవాలి. భగవంతుడి రూపాల్లో మీ గురు రూపం కానీ లేకపోతే దేవుడి రూపం కానీ, అవతార పురుషుల్లో ఏ అవతార ఎవడి రూపమైనా ధ్యానం చేసుకోవాలి. తర్వాత సద్గ్రంథ పఠనం, సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం. సద్గ్రంథ పఠనం, సజ్జన సాంగత్యం. తర్వాత ఏదో గ్రంథం తీసుకుని ఒక పేజీ రెండు పేజీలు తీసుకుని దాన్ని మననం చేసుకుని అక్కడ చదవాలి. ఆ చదివిన వాడు మన ఆ భాగవతం చెప్పిన వాడు భగవద్గీత మన బోటి వాడు కాదు. అది ఎవడు చెప్పిన వాడు ఆత్మ చెప్పింది. అది ఎవరు చెప్పారు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ భగవద్గీతలో చెప్పిన మాటకి విరుద్ధంగా మీ మనస్సు ఉందనుకోండి, ఆ భాగవతంలో చెప్పిన మాటకు విరుద్ధంగా మీ మనస్సు ఉందనుకోండి, ఓ ఏదో తేడా ఉంది, ఏదో తేడా ఉంది. కానీ మీ మనస్సును పక్కన పెట్టేసి ఆ భగవంతుడు చెప్పిన మాటను మీరు ఎతవ చేసుకుని మింగటానికి ప్రయత్నం చేయాలి. ఆ భగవంతుడు చెప్పిన మాటలు మీ మనస్సు అంగీకరించడం లేదనుకోండి, దీన్ని పక్కన పెట్టేయండి. ఎవరిని? మీ మనస్సును పక్కన పెట్టేసి ఆ భగవంతుడు చెప్పిన మాటల్ని, భగవంతుడు చెప్పిన మాటలను మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ మధ్యన మన భక్తులు ఒకరు ప్రశ్న అడిగారు నన్ను, అది మంచి ప్రశ్న అడిగారు. ఏమంటే భగవంతుడు చెప్పి మన భక్తులను అడిగారు, 4 రోజులు అయింది అడిగింది. ఏమంటే భగవంతుడు చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకోవాలంటున్నారు, భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవాలంటున్నారు, భగవంతుడు చెప్పినట్టుగా జీవించడమే తపస్సు అని చెబుతున్నారు, ఆ భగవంతుడు చెప్పిన మాట అసలు నాకు అర్థం అవ్వాలి కదా అన్నారు. ఏంటిది అది? అసలు ఆ మాట మాకు అర్థం అవ్వాలి కదా. మీరే చెప్తున్నారు కదా, వాడు సమాధిలో ఉండి చెప్పాడని, మేము అహంకారంలో ఉంటే మాకు ఎలాగ అర్థం అవుతుందండి అని భక్తులే 4 రోజుల కిందట అడిగారు. మన భక్తులు ఒకరు అడిగారు, మేము అహంకారం చోటు కొట్టుకు చేస్తున్నాం, ఆడేదో సమాధి భాషలో ఉన్నాడు, ఆడి చెప్పాడు అంటున్నారు, ఆడి మాట మాట అది చిన్న తరకలకి అర్థమవుతుందా? భగవంతుడు చెప్పిన మాట అర్థం చేసుకోండి, మీరు అలా నడుచుకోండి, అలా జీవించడానికి మీ మోత మీది. మీరు చెప్పి మాటలు మీరేదో చెప్పి పోతున్నారు, మా తలకాయ కదా ఎక్కాలి కదా, మా బుర్రకు ఎక్కాలి కదా, మా బుర్రకు పట్టాలి కదా, మా బుర్రకు పట్టకుండా మేమేం చేస్తాం? అసలు చిన్నది అరగాలి కదా, చిన్నది అడిగితే కదా మాకు శక్తి వచ్చేది బలం వచ్చేది. అలా భగవంతుడు చెప్పిన మాటలు మాకు అర్థం అవ్వాలి కదా, ఆచరించాలని బుద్ధి కలగటానికి. అర్థం అవ్వకుండా ఆచరించాలని బుద్ధి ఎలాగ వస్తుందంటే, అప్పుడు నీ అమ్మగారు నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పక్కర్లేదు, నీ ప్రశ్నకి భగవద్గీతలో భగవంతుడికి సమాధానం చెప్పేసి ఉన్నాడు. నీకు ఇటువంటి అనుమానాలు వస్తాయని ఆయనకి తెలుసు. ఏంటి మీ లోపల అంతర్యామి ఆయన, ఆయనకి తెలుసు మన పాడుబుద్ధితోటి ఆయన చెప్పిన మాటలు అర్థం కావు. మనది పాడుబుద్ధి, మన బుద్ధే పాడుబుద్ధి. నాకు ఈ మధ్యన కొంచెం నడువు నొప్పి వస్తుంది, నొప్పి వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, మందులు ఏది నాకు పని చేయలేదు. ఆ మలకపేట లక్ష్మి, బ్రాహ్మ లక్ష్మి ఏం చేసిందంటే, కొరియర్లో బెల్ట్లు పంపింది నాకు. నాన్నగారు మీకు నడువు, ఆవిడకి ఎలా తెలిసిందో నాకు తెలియదు, నాన్నగారు మీకు నడువు నొప్పి అని తెలిసింది, మీరు మందులు మింగకండి, ఆ మందులు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ మింగితే ఉన్న ఆకలి చచ్చిపోతుంది. ఎంత అవసరమైతే కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. మీరు మందులు మింగకండి ఎక్కువ, మీరు పెయిన్ కిల్లర్స్ మింగేస్తే ఆకలి తగ్గిపోతుంది, అక్కడి నుంచి వాంతులు బయలుదేరుతాయి. నేను కొయ్యర్లో రెండు బెల్ట్లు పంపుతున్నాను, రెండు రకాల బెల్ట్ కట్టుకున్నాక నెమ్మదిగా తగ్గిపోయింది నడుము నొప్పి. ఆ బ్రాహ్మణ లక్ష్మి గారు ఎక్కడో మలకపేట లక్ష్మి గారు పంపారు, కొరియర్లో పంపారు. అంటే ఆవిడకి ఆ బొద్ధి తోపించింది భగవంతుడే. ఆవిడ లక్ష్మి గారు ఎవరు నాకు పంపడానికి? అది ఉష పంపొచ్చాం కదా, మరి ఉష ఎందుకు పంపలేదు? ఆ లక్ష్మి గారు ఎవరో, లక్ష్మి గారు ఎవరు నాకు పంపడానికి? ఆ లక్ష్మి గారికి ఆ బుద్ధి తోపించింది కూడా భగవంతుడే. ఆవిడకి నాకు నడువు నొప్పి వచ్చింది చెప్పింది ఎవరో, నాకు తెలియదు. మేమేదో మా పుస్తకం ఆవిష్కరణ గొడవలో నేను ఉన్నాను చెప్పాను, ఈ నడువు నొప్పి గొడవలో ఉన్నాను, నడువు నొప్పి గొడవలో నేను నేను ఎక్కడో మరకపేట లక్ష్మి గారికి భగవంతుడి బుద్ధి తోపించడం ఏంటి? ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు ఏం చెప్పాడంటే, నేను చెప్పిన మాటలు మీకు అర్థం అవ్వాలంటే, ముందు మాటలు మీకు అర్థమైనా అర్థమవుతున్నా, పలానా పని అంటే నాకు ఇష్టమని చెబుతున్నాను కదా, చేయండి. వద్దని చెప్పిన పని బాగా వద్దని, నేను వద్దని చెప్పిన పని మీకు ఇష్టమైనా మానే, నేను చెయ్యమని చెప్పిన పని మీకు ఇష్టం లేకపోయినా చేయండి. మీ ఇష్టాలు తీసి తాలింపు సరిపో అన్న, మన కూర అన్నం తిన్నప్పుడు తాలింపు సరిపో పక్కన ఎలా పెట్టేస్తాము, ఈ తాలింపు సరిపోయిన ఇష్టం మీ ఇష్టాలు ఈ ఇష్టాలు తీసుకో పక్కన పెట్టాయి. మీకు అర్థమవుతుంది. తర్వాత నేను చెప్పిన పని మీరు చేయండి, నువ్వు వద్దని మరి మరి మానేయండి, నువ్వు వద్దని చెప్పిన పని మానేయండి. సరే, నా నామాన్ని స్మరించుకోండి, నా నామాన్ని స్మరించుకోండి, నా పట్ల ఇష్టంగా ఉండండి. ఆయన అడుగుతున్నాడు మన ఆయన్ని ప్రేమించమని అడుగుతున్నాడు. భగవంతు ఏమని అడుగుతున్నాడంటే, మీరు లోకంలో ఏదో ప్రేమిస్తున్నారు కదా, అందరికీ ఏదో ప్రేమ ఉంది కదా, లోకంలో అందరికీ ఏ ప్రేమలు ఉన్నాయి, మీకు అందరికీ లోకంలో ఏ ప్రేమలు ఉన్నాయి, నన్ను ప్రేమించండి. చివరికి ఈ ప్రేమలన్నీ దుఃఖాన్ని తీసుకొస్తాయి మీకు, ఇంకా గొడవ వదిలేయండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించడం నేర్చుకోండి, భగవంతుని ప్రేమించడం నేర్చుకోండి. మనం లోకంలో ఏదో ప్రేమిస్తున్నాం కదా, లోకంలో గొడవలు ఏదో అసలు ప్రేమ లేకుండా మనం లేదు, ఏదో ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమను నా వైపు మళ్లించుకోండి, ఆ ప్రేమని నా వైపు నన్ను ప్రేమించండి, నేనంటే ఇష్టపడండి, మీరు నేనంటే ఇష్టపడండి. తర్వాత భగవంతుడు కూడా మనలాంటి వాడని అనుకోకండి, ఏదో అడుగు మనలాగా రెండు కాళ్ళు ఉన్నాయి, మనలాగా రెండు చేతులు ఉన్నాయి, మీకు అర్థమవుతుంది, మనలాగా రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి అని అడుగు మనలాంటి వాడే అని అనుకోకండి. భగవంతుడు కూడా మనలాంటి వాడే, మనం మన అహంకారం ఎలా ఉందో ఆడు అహంకారంతో ఉన్నాడు, ఆడు మనలాంటి వాడే అని అనుకోకండి. ఆ దేవుడి యొక్క కళ్యాణ గుణాలు విని దేవుడి యొక్క ఔన్నత్యం మీరు గుర్తించడం నేర్చుకోండి. భగవంతుడి యొక్క ఔన్నత్యం, ఆయన సర్వవ్యాపకత్వం, ఆయన వైభవం, ఆయన కళ్యాణ గుణాలు, ఆయన రూపాన్ని స్మరించుకుంటూ, రూపాన్ని జారి నామాన్ని స్మరించుకుంటూ నాకు ఇష్టమైన పనులు మీరు చేస్తుంటే కొంతకాలానికి నేను చెప్పి మాటలు 100% నూటికి నూరు పాళ్ళు నీకు అర్థమయ్యే బుద్ధిని నేను ఇస్తాను, నేను ప్రసాదిస్తానన్న అర్జున అన్నాడు. ఇప్పుడు అర్థమవుతా ఆయన చెప్పాడు. ఇలా కొంతకాలం మన కింద మీద పడతాంటే కొన్ని సాధన చేయకపోయినా సాధన చేస్తున్నట్టు నటిస్తుంటే ఆ నటించిన కొడుకుని మార్కులు ఇస్తానట్లు. నీకు కృష్ణుడేందుకు గౌరవం లేకపోయినా, నీ కృష్ణుడేందుకు గౌరవం హృదయంలో గౌరవం లేకపోయినా మామూలుగా ఇలా గౌరవం లేకుండా ఊరికి యాంట్రీకి ఇలా నమస్కారం పెట్టినా ఎదురు ఒక 4 మార్కులు 5 మార్కులు ఇస్తాను అంటున్నాడు. ప్యాస్ మార్కులు ఇవ్వకపోయినా అంటే యాంత్రికంగా ఉన్నా. నీకు అర్థమవుతుందా? మనసులో ప్రేమ లేకపోయినా, హృదయంలో ప్రేమ లేకపోయినా ఆ కృష్ణుడు కనిపి ఆ విగ్రహం కనిపించేవాడికి ఇలా నమస్కారం పెడితే దానికి కూడా కొన్ని మార్పులు ఉన్నాయి అన్నాడు. మీకు అర్థమవుతుంది. ఆయన చేశాడు ఏం చెప్పాడు? నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటా అంటే మీకు ఈ పాడుబుద్ధిని తీసేసి నా చేతితో మీకు ఆ ప్రసన్న బుద్ధి, మీకు అర్థం చేసుకునే బుద్ధి, అండర్స్టాండింగ్ బుద్ధి, అర్జున మీరు నా ఇంటి భక్తి కలిగి ఉంటే మీకు అర్థమవుతుందా, మంచి కర్మ చేసే వాడికి మంచి మనస్సు వస్తుంది, మంచి మనస్సు వచ్చిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, మంచి పనులు చేసేవాడికి మంచి మనస్సు వస్తుంది. ఎవరికైతే మంచి మనస్సు ఉందో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగింది వాడికి మోక్షం వస్తుంది. పనిని బట్టి మనస్సు, మనస్సును బట్టి జ్ఞానం, జ్ఞానాన్ని బట్టి మోక్షం, జ్ఞానాన్ని బట్టి మోక్షం వస్తుంది. అయితే మనం ఏదైనా మంచి పనులు చేస్తుంటే ఎవరో మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, అదంతా వదిలేయండి. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోవచ్చు, అదంతా ఆయన్ని అనవసరం. మీకు మెచ్చుకుంటున్నారని మీ ముఖం వాడికి చెప్పకండి. అసలు మీరు మంచి పని కోసం చేయండి, మెచ్చుకోకపోయినా చేయండి, మీకు అర్థమవుతుంది. పని కోసం చేయండి. అలా చేయగా కొంతకాలం మీ మనస్సు మంచి మనస్సు వస్తుంది. మంచి మనసు కూడా డబ్బు సంపాదించడం కంటే కష్టం, మంచి మనసు సంపాదించడం కష్టం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించడం కంటే, చదువు సంపాదించడం కంటే, గౌరవం సంపాదించడం కంటే మంచి మనసు సంపాదించడం కంటే ఇంత మనిషి మంచి మనస్సు జ్ఞానాన్ని తీసుకొస్తుంది. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఏమొస్తుంది? జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అంచేత నువ్వేం చేయాలి? ఈ మూడు తపస్సు గురించి కదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనే నిన్ను ఎవరైనా పొగిడినా విమర్శించలేదు, నేను ఎవరైనా గొప్ప చేసినా తక్కువ చేసినా మీ సమాన బుద్ధి విడిచిపెట్టకండి. ఏంటది? మీ సమాన మీ మనస్సును ఖాళీగా ఉంచకండి. మీ మనస్సుని ఖాళీగా ఉంచుకోండి. ఖాళీగా ఉంచుకుంటే మనస్సును ఖాళీగా ఉంచుకుంటే కామం వస్తుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. మీకు అర్థమవుతుంది? సత్వరంలోకి వెళ్ళి జనం వచ్చి జనం ఎలా ఉంటారో పాడుతలంపులు కూడా మనస్సు ఖాళీగా ఉంటే పాడుతలంపులు వస్తూ ఉంటాయి, ఎడతా ఉంటాయి. అంటే దైవచింతనతో నీ మనస్సును నింపుకో. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే ఇతరులను ప్రేమ అదనంగా వద్దు. నిన్ను ప్రేమించుకున్నట్టు ఇతరులను ప్రేమించు. నిన్ను నువ్వు ద్వేషించుకోవు, అలాగే ఇతరులను కూడా ద్వేషించుకో. ఇప్పుడు విభూతి అంటే కేవలం బూడిది కాదు. 10వ అధ్యాయంలో విభూతి యుగం 10వ అధ్యాయం విభూతి అంటే కేవలం అక్కడ బూడిది కాదు. ఏ మనిషి అయితే తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో ఇతరులను కూడా అలా ప్రేమిస్తున్నాడు. ఏ మనిషి అయితే తను తాను ద్వేషించకూడాలా ఇతరులు కూడా ద్వేషించకుండా ఉంటాడో అటువంటి మనిషి మన ఇంటికి వచ్చాడనుకోండి, విభూతి వచ్చిందని అర్థం. అంటే ఐశ్వర్యం వచ్చింది. అదేంటది? విభూతి అంటే బూడిది కాదు, ఐశ్వర్యం. మన అంటే ముఖానికి రాసుకునే బూడిది కాదు, విభూతి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే అటువంటి కళ్యాణ గుణాలు ఎవరికున్నా వాళ్ళే ఐశ్వర్యవంతుడు. అటువంటి ఐశ్వర్య అటువంటి కళ్యాణ గుణాన్ని మీరు కళ్ళతో చూశారని కూడా మీరు ఐశ్వర్యం చూసినట్టే మీ ఇంటికి కూడా ఐశ్వర్యం వస్తుంది. ఇవాళ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే వచ్చిన పుస్తకం వదిలేశాం. ఇవాళ మనం పుస్తకం తీసాం, ఈ పుస్తకం కూడా వదిలేసాం. ఎక్కడికి 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 వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, పుస్తకం వదిలేశాం. ఏదో ఒక వాక్యం చదివినిపిస్తాను, మళ్ళీ మీకు గుర్తుందమంటే మొట్టమొదటికి వస్తున్నాను. మన అందరం చేసే పనులు దేహం యొక్క అవసరాలు తీర్చుకోవటం, చచ్చి వరకు ఇదే పని, దేహం యొక్క కోరికలు తీర్చుకోవటం, అహంకారాన్ని సంతృప్తిపరచుకోవటం. మన అహంకారానికి ఎక్కడ మేత దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కూర్చోటం. ఇది తప్పించి మూడో పని లేదు మనకు. మన అహంకారానికి ఎవడ మేత పెడతాడా అని అక్కడికి వెళ్ళి కూర్చోటం నుంచి అంతకే బతుకుతున్నాం కాబట్టి. ఈ దేహానికి కోరికలు ఏంటి, దేహానికి అవసరాలు ఏంటి, ఆ దేహానికి అవసరాలు చూసుకోవడం ఇది సరిపోతుంది. దేహానికి ఉన్న కోరికలు నెరవేర్చుకోవడం సరిపో, ఇదో పని. రెండో పని ఏంటి, అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం. అహంకారాన్ని సంతృప్తిపరచుకు కృత్రిమ విలువలు కృత్రిమ గౌరవాల కోసం వెనకాల పరిగెట్టడం. ఈ రెండు పనులు తప్పించి మనకు 100 సంవత్సరాలు వచ్చినా ఇంతకాలం వరకు మన ముఖం అసలు భగవంతుడైపోయి తిరగలేదు. వాడిని పొందుతాము పొందా వదిలేదు, మన కలిసి మన ముఖం భగవంతుడి వైపుకి తిరగలేదు. వాడు కనిపిస్తాడో కనిపించడం వదిలేదు, అసలు ఆకాశం వైపుకి తిప్పితే కదా మన ముఖం సూర్యుడు కనిపించదు. ఈ రెండు పనులు తప్పించి మూడో పని మనకి చేత కాదు, నేర్చుకోలేదు. మనమేం చేస్తాం, ఈ రెండు పనులు తప్పించి మూడో పని మనకు చేత కాదు. ఈ అహంకారం కోసమే కృత్రిమ గౌరవాలు కృత్రిమ ఇరువులు పడి బజార్లో తిరగటం. మూడో పని ఏమైనా చేస్తామో మీరు ఆలోచించుకోండి. మూడో పని ఏమైనా నేర్చుకున్నావా, చేతనమైనా చేస్తున్నావా? 100 ఏళ్ళు బతికిన ఇదే జీవితం మనకి. ముగిస్తున్న పుస్తకం ఓపెన్ చేయటం ముగించడం ఒకసారి జరుగుతుంది. ఏదో ఒక వాక్యం చదివి వదిలేద్దాం. ఇలా ఇంకేది పుస్తకం తీయలేదు మనం, ఏదో ప్రవాహంలో వెళ్ళిపోయాం. ఇలా మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే దేహం యొక్క అవసరాలు తీర్చుకోవడం, అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం, ఈ రెండింటిని పోయి పెట్టుకు బతుకుతున్నామని చెప్పడం కోసం ఇంత దూరం అయింది. మనకి దేహాభిమానాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం కృత్రిమ గౌరవాలు అంటారు, పరిగెత్తడం కోసం. నీకు దేహాభిమానం లేకపోతే గౌరవాలు ఎంచుకోయా నీకు? అది గౌరవం ఎవరికి, నీ అహంకారం. ఎవడో భగవంతుడి కృప సంపాదించడానికి ఎవడో ప్రయత్నం చేయటం లేదు. భగవంతుడి కటాక్షం సంపాదించడం కోసం ఎవడో ప్రయత్నం చేయడు. ఎవడు మేము ఏదో మంచి పనులు చేస్తామని మంచి జనములు వస్తాయని, ఆ మంచి జనములు ఎవరికి? అహంకారానికి. చెడ్డ జనములు వస్తాయనుకున్న చెడ్డ జనములు ఎవరికి? అదే అహంకారానికి. మంచి జనములు అహంకారానికి, చెడ్డ జనములు అహంకారానికి. అసలు నీ మనస్సుకి లోచూపు రావటం లేదు. మనం సంపాదించవలసింది మంచి జన్ములు చెడ్డ జన్ములు కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం సంపాదించాలి, అప్పుడు మనకు మోక్షం వస్తుంది. మన నోరు తెరిచి అడగక్కర్లేదు. మనం అడగక్కర్లేదు, కడగక్కర్లేదు. మనం నోరు ఓపెన్ చేయకుండానే ఆ మోక్షం తోటి ఆయన అనుగ్రహం ఎప్పుడైతే వచ్చిందో. ఇందాక పెద్దన్న మనం షాడివాడితో ఎలా కప్పాము, పెద్దల్ని షాడివాడితో అలా భగవంతుడు మనల్ని శాంతి శాశ్వతమైన శాంతితోటి శాశ్వతమైన సుఖంతో ఆ శాడువ కప్పినట్టు ఆ మోక్ష సుఖంతో మనల్ని కప్పుతాడు. అదే భగవంతుడి ప్రీతి కోసం మన ప్రయత్నం చేయకూడదు. అది నేను చెప్పేది ఎందుకు, భగవంతుడి కటాక్షం పొందాలి. ఈశ్వరుడు అనే వాడు ఒకడున్నాడు, ఈ లోకాన్ని మనం సృష్టించలేదు, ఈ సృష్టించిన వాడు పరమాత్మ ఒకడున్నాడు. వాడు ఎవడైతే ఈ లోకాన్ని సృష్టించాడో, ఎవడైతే మన జన్మకు కూడా కారణం, ఎవడైతే ఈ జీవుడికి ఆదెవడో, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో, వాడి అనుగ్రహం మనం పొందాలి అనేటువంటి వాడి అనుగ్రహం సంపాదించడం కోసం ఒక మాట లేదు, ఒక చేత లేదు, ఒక ప్రవర్తన లేదు. అయితే భగవంతుడు దయ సంపాదించడానికైనా మనల్ని మనం నియమించుకోవాలి. అందుకే మనల్ని మన క్రమశిక్షణలో పెట్టుకోవాలి. డిసిప్లిన్ అంటే అందుకే క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కృత్రిమ గౌరవాలు, మీ దేహం అంత నిజమా కృత్రిమ గౌరవాలు అంది? దేహం పోయినప్పుడు గౌరవాలు పోతాయి. ఆ దేహం పోయినప్పుడు దేహంతో పాటు గౌరవాలు పోతాయి, అవి నిలబడదు. కొంతమంది అనుకుంటారు గౌరవం సంపాదించాం నిలబడతాం, ఏదీ నిలబడదు. సృష్టిలో ఏదీ నిలబడదు. ఏది భగవంతుడు ఏ వస్తువు అయితే ఎవడో నాశనం చేయలేడని చెప్పాడు. ఒక వస్తువు ఉంది, దాన్ని ఎవడో నాశనం చేయలేడు. అది అన్ని కాలాల్లో ఉంది, అంతటా వ్యాపించి ఉంది, అది సర్వవ్యాపి, సర్వకాలాల్లో నిండు ఉంది, అంతటా నిండు ఉంది. దాన్ని ఎవడో నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా దాన్ని ఎవడో నాశనం చేయలేడని ఎవడైతే చెప్పాడో ఆ వస్తువు తప్పించి మిగతా అన్నీ కూడా మనకి ఇష్టం, ఎంత ఇష్టం ఉన్నా అన్ని కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇక్కడ ఏమంటున్నారంటే, అంటే నీకు మనస్సు అనేది ఉంది కదా, ఈ మనస్సు నీకు తెలుస్తుంది కదా, ఆ మనస్సు నిజంగా మచ్చికి చేసుకో, ఆ మనస్సుతోడు విరోధం పెట్టుకోకు, ఆ మనస్సుతోటి మచ్చికి చేసుకో, ఆ మనస్సుతోటి సేవం చేసుకో నెమ్మదిగా, ఆ మనస్సుతో నువ్వు విరోధం పెట్టుకోవద్దు, ఆ మనస్సుకు నువ్వు నచ్చజెప్పి, ఆ మనస్సుకు నువ్వు భక్తి మార్గమో జ్ఞాన మార్గం కో మార్గమో యోగ మార్గం, యోగం అంటేనే ఏకాగ్రత కోసం, మన మనస్సుకి మంచితనం తీసుకురావడం కోసం, మన మనస్సుకి ఏకాగ్రత తీసుకురావడం కోసం, మన మనస్సుకి పవిత్రత తీసుకురావడం కోసం, మన మనస్సుకి ప్రవీణ్యత తీసుకురావడం కోసం యోగం. భక్తి యోగం అని అంతే, జ్ఞాన యోగం అని అంతే. అంచేత నువ్వు ఆ మనస్సుని, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, నీ నిజంగా మనసుకు నచ్చ చెప్పి, నీ భర్త, నీ ప్రభువు, నీ యజమాని నీ హృదయంలో ఉన్నాడు, నచ్చ చెప్పి వాడి దగ్గరికి నెమ్మదిగా తీసుకెళ్తమే యోగం. అంటే ఎలా చెప్పాలి, మనం పచ్చగడ్డి చూపిస్తే దూడ మనకు కూడా వస్తుంది. పచ్చగడ్డి చూపిస్తే దూడ, తవ్వు నీళ్ళు చూపించిన దూడ మనకు కూడా వస్తుంది. అలాగే దీని తాలి సుఖం, దీని తాలూకు శాంతి, దానికి మనసుకు రుచి చూపిస్తుంటే నెమ్మదిగా అది హృదయమైపు ప్రయాణం చేసి హృదయంలో లైవ్ అయిపోతుంది. హృదయంలో లైవ్ అయిపోతుంది. మనసు పోతే నువ్వు పోవు. నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా నీకు వ్యక్తమవుతావు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనసు పోతే మనం పోవు. మన అహంకారం పోయిందని కూడా మనం పోవు. కానీ దేహంతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, మన రాగద్వేషాలతో సంబంధం లేకుండా, ఏదిగా మనం ఉన్నామో, ఏ వస్తువుగా మనం ఉన్నామో, ఏదిగా ఉన్నామో, దాని తాలూకు ఎరుక కలుగుతుంది. ఎప్పుడు మనకు అహంభావం విడిచిపెట్టిన రోజుని, మనోనాశనం చేసిన రోజుని, వాసనాక్షయం జరిగిన రోజు, వాసనలు వేరుతో సహా నశించకుండా మనస్సు నశించదు. మీకు అర్థమవుతుంది, వాసన వేరుతో సహా నశించకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా మనస్సు నశించదు. ఒకవేళ మనస్సు నాశనం చేద్దామని నశించదు. వాసన ప్రతి వాసన నశిస్తేనే మనస్సు నశిస్తుంది. వాసన నశించకుండా మనస్సు నశించదు. అంచేది ఇక్కడ నువ్వు నీ మనస్సు బాహ్యముఖానికి వెళ్లకుండా దాని హృదయాకారం చెయ్యి. ఎక్కడ భగవంతుడు ఉన్నాడో, ఎక్కడ ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడ అంతర్యాముగా ఉన్నాడో, నువ్వు ఎన్ని విధములు ప్రయత్నం చేస్తావు, అన్ని విధములుగా ప్రయత్నం చేసి పాపం ఎంత ప్రేమగా భగవంతుడు చెప్తున్నాడో చూడండి. నువ్వు డబ్బు సంపాదించేవాళ్ళు చూడండి, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు, వాళ్ళే మామిడి వాళ్ళే వడ్డీ వ్యాపారం చేస్తారు, వాళ్ళే మరి ఇంకో వ్యాపారం చేస్తారు. ఒకే వ్యక్తి 10 రకాల వ్యాపారాలు చేస్తాడు. ఆడి బిల్డరు, నీకు అర్థమవుతుంది, ఆడి రియల్ ఎస్టేటు, ఆడి ఒక మనిషి 10 రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు. వాడే కాంట్రాక్టరు, లేదా ఆడే చేపల చెరువులు, ఆడే రియల్ చెరువులు, మనిషి ఒక్కడే. అంటే డబ్బు సంపాదించడానికి ఒక మనిషి ఎన్ని రకాల ప్రయత్నం చేసుకుంటున్నాడు, నీకు అర్థమవుతుంది. అలాగే అన్ని రకాల ప్రయత్నం చేసి అన్ని విధములుగా అన్ని నీకు ఎన్ని రకాలైతే చేతనవును, నీకు ఎన్ని విధములైతే చేతనవును, అన్ని విధములుగా అన్ని రకములుగా ప్రయత్నము చేసి నువ్వు భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదిస్తే నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఒక విధంగా కాదు, ఒక విధంగా కాదు, ఎన్ని రకములుగా నువ్వు ప్రయత్నం చేయగలవు. అది భక్తి యోగం అవచ్చు, కర్మయోగం అవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి ఎన్ని రకములుగా నీకు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి, అన్ని రకములుగా ప్రయత్నం చేసి ఎన్ని విధములుగా నీకు సాధన చేసే అవకాశం ఉందో అన్ని విధములుగా సాధన చేసి ఆయనకి శరణాగతి చేసి, ఎవరికి ఈశ్వరుడికి శరణాగతి చేసి, అన్ని విధములుగా శరణాగతి చేసి ఆయనకి శరణాగతి చేసి ఆయన కటాక్షం పొందినప్పుడు నీకు మిగిలేది శాంతి, మిగిలేని ఆనందం, మిగిలేది సుఖం, మిగిలేది నిర్వాణం, మిగిలేది మోక్షానందం. అంటే ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడి దయకి అసాధ్యం అంటూ ఏమి లేదు. మీరు భగవంతుడి దయ సంపాదించారు కూడా ఒక మోక్షమే కాదు, భగవంతుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. భగవంతుడి మీకు దయ భగవంతుడి దయ సంపాదిస్తే అన్నీ సాధ్యమే. రాబోయే ప్రవచనాలు ఇవాళ ఎంచేత పుస్తకం తీయలేదు మనం, ఓషా పుస్తకం ఓపించలేదు. అసలు రాబోయే ప్రవచనాలు జన్మాష్టమి సెప్టెంబర్ 4వ తేదీ పాలకుడి క్షత్రియ కళ్యాణ మండపం భగవంతుడికి తీపి అంటే ఇష్టం, నోటి నిండా వెన్న పోసే, నోటి నిండా స్వీట్, మధురాధిపతికి అంతా మధురమే, నడక మధురం, వదనం మధురం, మాట మధురం, అన్ని మధురం. వాడు మధురాధిపతి, నడక మధురం, కూర్చుంటే మధురం, నుంచుంటే మధురం, మీతో యుద్ధం చేస్తున్నా మధురంగానే ఉంటాడు. మధురాధిపతికి వదనం మధురం, నడక మధురం, మాట మధురం, హృదయం మధురం, మనస్సు మధురం, అన్ని అవయవాలు మధురమే. ఉరికే అలా నడిచి 2 అడుగులు వేశాడంటే మధురం, చెయ్యి కలిపాడంటే మధురం. ఉరికే చెయ్యి అలా కలుపుతాడనుకోండి, చెయ్యి చెయ్యి ఉరికే అలా కలిపుతాడనుకోండి, అంతా మధురమే. కాలు మనం కాలు కలిపి కింద అడుగుతాం, అది కాలు అటు కలిపినా మధురమే, ఇటు కలిపినా మధురమే. మధురాధిపతికి అంత మధురం. మధ్వాచార్యులు అన్నాడు, మనిషికి భేదం ఎలా ఉందో, జీవుడికి భేదం ఎలా ఉందో, అలాగే దేవుడికి చాలా మంది దేవుళ్ళు ఉండొచ్చు. మధ్వాచార్యులు అన్నాడు, చాలా మంది దేవుళ్ళు ఉండొచ్చు, దేవుడికి భేదం ఉంది, అందులో పెద్ద దేవుడు కృష్ణుడు. మీరు ఎలా తీసుకునే ఇబ్బంది లేదు, ఇది నా అభిప్రాయం కాదు, ఎవరు మధ్వాచార్యుల వారు చెప్పిన అభిప్రాయం. మీరు ఎలా తీసుకునే ఇబ్బంది లేదు, ఇది దేవుడికి భేదం ఉంది, అందరు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది మనుషులు ఉన్నారు, అందరూ ఒక రకంగా ఉన్నారు, అందరూ మనుషులే, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, అందులో పెద్ద దేవుడు, వాళ్ళు దేవుళ్ళే, అందులో పెద్ద దేవుడు కృష్ణుడు, ఈ దేవుళ్ళందరూ మిగతా దేవుళ్ళందరూ ఆంగ్ల నుంచి వచ్చారు, వాళ్ళు దేవుళ్ళు అవటానికి ఆయన ఎవరిలోంచి వచ్చారు, వాడి దేవతలకి దేవుడు. మధ్వాచార్యులు వారు ఏమన్నారు, మనం ఏ దేవతలను అయితే ఆరాధిస్తున్నామో దేవతలకి దేవుడు వాడు. మధ్వాచార్యులు అన్నారు, మీకు లక్ష్మీదేవి అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ కృష్ణుడికి లక్ష్మీ వేషం వేసేసి పూజ చేసుకోండి అన్నాడు. మధ్వాచార్య లేవనాడు అంటే మీకు లక్ష్మీదేవి అంటే బాగా ఇష్టం అనుకోండి, మళ్ళీ లక్ష్మీదేవి బొమ్మ అక్కడ కృష్ణుడికి లక్ష్మీ వేషం వేసేసి పూజ చేసుకోండి అన్నాడు. అంటే అంత ఇష్టం ఆచార్యుల వారికి, మధ్వాచార్య వారి కృష్ణుడు అంటే మధురాధిపతి, మధురాధిపతికి మధుర ఉడిపిలో ఉన్న కృష్ణుడు ఆ బాలకృష్ణుడు, గోపాలకృష్ణుడు ఆయన స్థాపించాడు. ఉడిపిలో ఉన్న కృష్ణుడు, ఉడిపిలో ఉన్న కృష్ణుని ఆయన స్థాపించాడు. ఒక వాడ బెంగళూరు సైడు ఒక వాడ ఇలా గాలి వలన పడి కొట్టుకుంటాను. ఒక వాడ ఆ ద్వారక నుంచి వస్తాం, అది వ్యాపార సరుకులు వర్తక సరుకులు ఏదో వేసుకొచ్చింది అక్కడికి బెంగళూరు, ఎక్కడ ద్వారక మధ్వాచార్యులు ఒడ్డునున్నాడు. ఒడ్డునుంటే వాడ అటు ఇటు ఊగిపోతాను, గాలివాన గాలివాన వచ్చింది. వీడు పై మీద కండువా ఉంది వీడికి, ఎవరికి మధ్వాచారు ఆ కండువా పెట్టి ఊగిపోయాడు. గాలివాన ఆగిపోయింది, నువ్వు ఆగన్నాడు. ఎవరిని గాలివాన? వాడ వాళ్ళ దగ్గర ఒడ్డుకు వచ్చేసారు, ఒడ్డుకు రానివ్వటం లేదు గాలివాన, అది ఒడ్డుకు వచ్చేసింది గాలివాన. స్వామి మీరు గాలివాన ఆపేశారు, వాడని రక్షించారు, చాలా అందులో చాలా సరుకులు ఉన్నాయి, మీ అమ్ముకునే సరుకులు ఉన్నాయి, ఎక్కడో ద్వారక నుంచి బెంగళూరు వచ్చా అమ్ముకోవడానికి, మీకేం కావాలో చెప్పండి అన్నాడు. నాకేం వద్దు, మీ ఓడలో మూడు మట్టి ముద్దలు ఉన్నాయి, మట్టి ముద్దలు మూడు మట్టి ముద్దలు ఉన్నాయి, ఆ మూడు మట్టి ముద్దలు తీర్చి ఇక్కడ పడలేను అన్నాడు. మీ వాళ్ళలో ఉన్న అపరాలు బంగారాలు వెండిలు నాకేం వద్దు, మూడు మట్టి ముద్దలు ఉన్నాయి, మూడు మట్టి ముద్దలు తెచ్చి నా దగ్గర పడలేను అన్నాడు. మూడు మట్టే మట్టి అది అడిగింది మట్టి మధ్వాచారు, ఆ మూడు మట్టి ముద్దలు తెచ్చి మధ్వాచారులకు ఇచ్చేశాడు. అందులో ఒక మట్టి ముద్దలో కృష్ణుడు అన్నాడు. ఆ కృష్ణుడు రుక్మిణి ఆరాధించిన కృష్ణుడు, అది కాల ప్రవాహంలో మట్టిలో కలిసిపోయింది. ఆ కృష్ణుడు మట్టిలో కలిసిపోతే మట్టి పైన అంతా మట్టి వేసేసింది, ఆ మట్టి ముద్దలకు దొరికితే వేసుకొచ్చారు మామూలుగా మట్టి కింద. ఆ మట్టి ముద్ద ఒక మట్టి ముద్ద ఎడగొచ్చాడు, అందులో కృష్ణుడు అన్నాడు. ఆ కృష్ణుడికి స్నానం చేయించి అలంకారం చేసి ఉడిపిలో స్థాపించాడు. ఆడే ఉడిపి కృష్ణుడు, ఆ కృష్ణుని ఉడిపి రుక్మిణీదేవి ఆరాధించిన కృష్ణుడు. ఎవరు ఆరాధించిన కృష్ణుడు? రుక్మిణీదేవి ఆరాధించిన కృష్ణుడు. అంటే భగవంతుడు ఏమడుగుతున్నాడు మనల్ని? మీ ఇష్టాలు ఈ ఇష్టాలు పక్కన పెట్టి నా ఇష్టాన్ని మీ ఇష్టంగా చేసుకోండి. ఎంత బాగుంది, ఎంత స్వీట్గా ఉందో చూడండి. మీ ఇష్టాలు, మీకు ఇష్టాలు ఉండొచ్చు, అయిష్టాలు ఉండొచ్చు, అది నువ్వు పక్కన పెట్టేయండి, నా ఇష్టాన్ని మీ ఇష్టంగా చేసుకోండి చాలు, మీరు బాగుపడిపోతారు. వాడు మధ్వాచార్యుడు ఏమన్నాడు? దేవాదిదేవుడు. కృష్ణుడు ఏమన్నాడు? దేవాదిదేవుడు. ఈ శంకరాచార్య వారు సర్వకారణ కారణం. శంకరాచార్య వారు ఏమంటున్నారు? సర్వకారణ కారణం. మీ ఇంట్లో పెళ్లి అయిపో, మీరు అనుకున్న వెంటనే పెళ్లి అయిపోయింది అనుకోండి, అనుకోండి, లేకపోతే ఆలస్యంగా పెళ్లి అవుతుంది అనుకోండి, వెంటనే పెళ్లి అవ్వలేదు, కొంచెం ఆలస్యంగా పెళ్లి అవుతుంది అనుకోండి, మీ ఇంటికాడ ఏదైనా మంచి సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, మీ ఇంటికాడ ఏదైనా చెడ్డ సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, మాట్లాడుకి ఏదో ఏదో ప్రతి ఇంటికాడ ఏదో సంఘటన జరుగుతాను, అది అలా ఇంటికి జరిగింది, ఇది ఇలా ఇంటికి జరిగింది, ఏదో అనుకుంటా ఉంటాం కదా, ఆ కారణం వల్ల ఇది జరిగింది, ఈ కారణం వల్ల ఇది జరిగింది, దానికి కారణం అది, దీనికి కారణం ఇది, ఏదో అనుకుంటారు. అత్తకోడలకు పేచీలు వచ్చాయి అనుకోండి, ఆ కారణం ఇది, మా అత్తగారు ఈ కారణం వల్ల పేచీలు పడ్డం, ఈ కారణం, ఏదో కారణాలు వెతుక్కుంటాం,